comprenderás. Mis hermanos, en el cárcamo, Parakodo, Sidama Mandaramalo, Permala Mandaramalo, en el cárcamo Mandaramalo. Permala entra en el Devaran. Andra entra en el Devaran, Bhagavan Chalo. Bhagavan Chalo, Purushottamalo, Antar. En el Purushottam, Rapti, Bhagavan Gaslo, Bhagavan Chalo. En el Purushottam, Rapan, Andra, Achim, Avalo. En el Gurum, Bhagavan Gaslo. ఆ పరిశీలన అధ్యాయంలో అది పురుషోత్తమం ప్రాప్తి చేయడం ఉంది. పురుషోత్తముడు మనం అందరం స్త్రీలే. మనం అందరం కూడా నేను స్త్రీలే, మీరు స్త్రీలే. అందరూ అంటే దేహాభిమానం ఉన్నవాడు, దేహబుద్ధి ఉన్న వాళ్ళందరూ కూడా స్త్రీలు. పురుషుడు ఒక్కడే, పురుషుడు అదే ఆత్మ. ఆత్మానుభూతి పొందినవాడు మాత్రమే పురుషుడు అవుతాడు. దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహబుద్ధి ఉన్నవాళ్ళు, వాళ్ళ అస్తిత్వం దేహానికే పరిమితం చేసుకున్న వాళ్ళందరూ కూడా స్త్రీలే. అంటే దేహం పురుషు దేహం అని వాళ్ళు కూడా స్త్రీ. జీవుడు ప్రతి జీవుడు స్త్రీయే. ముక్తి రెండు రకాలు, ఒకటి జీవుని ముక్తి, రెండు క్రమముక్తి. జీవుని ముక్తి అంటే ఇప్పుడు శంకరాచార్య వారు, రమణ మహర్షి, బుద్ధుడు వాళ్ళందరూ జీవుని ముక్తులు అంటే సదాశివ బ్రహ్మేంద్రుడు. అంటే ఈ కాలంలో పూర్వకాలంలో అయితే శుకుడు, వామదేవుడు వాళ్ళందరూ కూడా జీవన్ముక్తులు. జీవన్ముక్తులంటే శరీరం మరణించడం ముందే వాళ్ళు ఎప్పుడైతే ఎవరికైతే మోక్షానుభవం కలిగిందో, అంటే కురుడి కొబ్బరికాయ ఈ విధంగా అయితే దాని చోటు ఇరిపోతుందో, దేని చోటి చెప్ప చోటు ఏ విధంగా అయితే ఇరిపోతుందో, అలా ఎవరైతే శరీరం ఉండగానే శరీరం చోటు ఇరిపోయారో వాళ్ళు జీవన్ముక్తులు అంటారు. అంటే శరీరం ఉండగానే ఆ మోక్ష సుఖం వాళ్ళకి అనుభవంలో ఉంటుంది. మోక్షానుభవం వాళ్ళకి ఏ కారణం వల్ల కూడా వాళ్ళకి దక్కు రాదు. బాహ్య కారణం ఏ కారణం వల్ల కూడా జీవన్ముక్తులకి అది దుఃఖం ఉండదు. ఎలా ఉంటుందో వారికి తెలియదు. వారికి ఏ కారణం వల్ల మనం దుఃఖం తీసుకురావడం జీవన్ముక్తులు. ఇంకేంటంటే శబ్దస్పర్శల్ని మన పొలల్ని, పొలం ఏ విధంగా అయితే నిప్పులో పడేస్తాము, మన వంటలుకున్నప్పుడు పొలం నిప్పులో పడేస్తాం. అదేవిధంగా వాడి శబ్దస్పర్శల్ని, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలను శరీరం ఉండగానే నిప్పులో పడేస్తారు. అంటే వాళ్ళకి దుఃఖ కారణం కూడా జీవన్ముక్తులకి. అంటే వాళ్ళని వాళ్ళకి రాగద్వేషాలలో లోక విషయాలకు సంబంధించినటువంటి ఆ స్పృహ కూడా మనం వాడకుండదు. వాళ్ళకి దేహం లేని స్పృహ, వాళ్ళకి లేనప్పుడు ఇంకా లోకల్ స్పృహ ఏముంటుంది, ఉండదు. అంటే వాళ్ళు జీవన్ముక్తులు అని అంటారు. అంటే మోక్షము దేహం ఉండగానే, దేహం మరణించడం ముందు ఎవరికైతే మోక్షాన్ని కలిగిందో, ఆత్మభావం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిందో, బ్రహ్మజ్ఞానం కలిగిందో, బ్రాహ్మస్థితిని ఎవరైతే పొందారో, శరీరం ఇక్కడ తిరుగుతున్నప్పుడు వాళ్ళు జీవన్ముక్తులు అని అంటారు. అంటే ఇప్పుడు గాలి తిరుగుతున్నప్పుడు ఎవరైతే మోక్షానుభవం పొందారో వాళ్ళని జీవన్ముక్తులు అంటారు. ఒకటి తర్వాత ఒకటి జీవన్ముక్తి, రెండు క్రమముక్తి. క్రమముక్తి అంటే మన శరీరం ఉండగా మోక్షం అనుభవం కలగదు. శరీరం పడిపోయిన తర్వాత ఇతర లోకాలలో మనకు ఆ మోక్షానుభవం కలుగుతుంది. అంటే పక్కన పుట్టినటువంటి జీవులకి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా వాళ్ళకి శరీరం మరణించిన తర్వాత వాళ్ళకి ఇతర లోకాల్లో మోక్షానుభవం కలుగుతుంది. వాళ్ళు మళ్ళీ జీవి మీదకి రావక్కర్లేదు, వాళ్ళకి క్రమముక్తి అంటారు. అంటే మరణానంతరం శరీరం శవానికి విడిచిపెట్టేశాక ఆ జీవుడు ఇతర లోకాలకు వెళ్ళి అక్కడ మోక్షాన్ని కనుక పొందితే దాన్ని క్రమముక్తి అంటారు. ముక్తి రెండు రకాలు, జీవముక్తి అనే ముక్తి, ముక్తి అనే ముక్తి. అదే క్రమముక్తి పొందిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ జీవముక్తి పొందిన వాళ్ళు మట్టికి చాలా తక్కువ మంది ఉంటారు. సరే, ఇక్కడ భగవంతుడు ఏమి చెప్పారంటే, మీరు ఏ స్థితిలో అంటే మీరు ఏ స్థితిలో ఉన్నా నిజంగా మీకు బ్రాహ్మస్థితి కలిగినా బ్రహ్మానుభవం కలిగినప్పటికీ, అంటే మీరు ఏ చైతన్య స్థాయిలో, మీరు చైతన్య స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, మీరు ఎల్కేజీ చదువుతున్నప్పటికీ, ఎంఏ చదువుతున్నప్పటికీ, మీరు ఆచరించమన్నాడు, మీరు త్యాగం చేయమన్నాడు, విడిచిపెట్టమన్నాడు. మూడు చెల్లించవలసిన మూడు, ఆచరించవలసిన మూడు. ఆచరించవలసిన ఇది దాన తపస్సులు, విడిచిపెట్టవలసి కామక్రోధ లోపములు. ఆచరించవలసిన మూడు యజ్ఞ దాన తపస్సులు, విడిచిపెట్టవలసినటువంటి కామక్రోధ లోపములు. అంటే పరుల క్షేమం కోసం కొంతమంది ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తుంటారు. అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. వాళ్ళే మన మహాత్ముడని అంటాం. బాపూజీ వాళ్ళు, గాంధీ గారిని వాళ్ళ మహాత్ములు అంటే అసలు వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోరు. ఎప్పుడు చూసి ఇతరుల గురించి ఆలోచిస్తుంటారు, పనుల గురించి. అంటే నువ్వు పని చేస్తే యజ్ఞార్థం చెయ్యి. యజ్ఞం అంటే ఇతరుల కోసం, ఇతరుల క్షేమం కోసం ఏ పని చేసినా అది యజ్ఞమే. ఇతరులు బాగుపడాలని నువ్వు మనసులో అనుకున్నావు, వాళ్ళందరూ అభివృద్ధిలోకి రావాలి ఇతరులు అనుకున్నాను, అది కూడా యజ్ఞమే. అంటే ఇక్కడ రెండు రకాలు, నిష్కామ కర్మ, కామ్యకర్మ. అంటే మన స్వార్థం లేకుండా పనిచేస్తే ఆ పని వల్ల మనకి చిత్తశుద్ధి కలుగుతుంది, చిత్తశుద్ధి వల్ల జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. మనం ఏం పని చేస్తే మనం ఏం కలిసి వస్తున్నామో ఆలోచన చేస్తున్నాం. జనరల్గా కలిసి లేకపోతే మా ఉనికి మీరు మా దగ్గర ఉపకారం చేయక్కర్లేదు, నా ముఖం చూసుకుని నవ్వండి అని నవ్వరు కొంతమంది, మళ్ళీ నవ్వుకోవడం బండి కాదు. అంటే కొంతమంది వాళ్ళకి ఏం కలిసి వస్తుందో చూసుకుంటారు, వాళ్ళు కలిసి లేకపోతే ఏ పని చేయరు. వాళ్ళు ప్రతి చిన్న విషయంలో అలానే ఉంటారు. అది పునర్జన్మకి కారణం అవుతుంది. స్వార్థంతో నువ్వు ఏ పని చేసినామో అది పునర్జన్మకి కారణం అవుతుంది. అంతేకాదు ఒకవేళ శృతి అది ఆ స్వార్థం ఎక్కువైతే అసలు సూర్యుడు ఉదయించినటువంటి లోకాలకి వెళ్ళి చీకటి లోకాల్లో ఉండవలసి ఉంటుంది. స్వార్థంతో పనిచేస్తా పనిచేయాలి, నువ్వు అనుభవిస్తావు, ఆ అనుభవం నీకు పునర్జన్మకి కారణం అవుతుంది. కొంతమంది నిష్కామకర్మ చేస్తారు. కృష్ణుడు అన్నాడు, ఏ పని చేసినా నువ్వు నిష్కామకర్మ చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, కర్మ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గంలో ప్రయాణం చేసినా, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినా, ఏ మార్గాన్ని ఆ మార్గమే స్వతంత్రం అండి. మీరు తరించడానికి ఒక మార్గం చాలా నిర్వహించదు. అన్నీ మీరు కలగాపూర్వం సాంబార్గం చేసుకోకర్లేదు, ఒక సాంబార్గం చేసుకున్న ఇబ్బంది లేదు, కానీ ఒక మార్గం చాలు. మీకు అసలు మనస్సుకు పట్టు కుదరాలి, కానీ ఒక మార్గం, ఒక భక్తి మార్గం చాలు, లేదా ఒక కర్మ మార్గం చాలు, ఏదో ఒక మార్గం మీరు దాన్ని పట్టుకుని వెళ్ళాడితే ఆ మార్గం మిమ్మల్ని తరింపజేస్తుంది. ఈ భూమి ఉండగానే మీరు జీవన్ముక్తులు అవుతారు. ఆ జీవన్ముక్తి ఎటువంటి సుఖం వస్తుందో అటువంటి సుఖాన్ని మీరు పొందుతారు. మీరు పచ్చి ఎప్పుడైతే పొందిన లోపల అటువంటి సుఖాన్ని మీరు పొందుతారు అని భగవంతుడు మనకి హామీ ఇస్తున్నాడు. అయితే భగవంతుడు చెప్పిన మాటలు మనం నమ్మం. భగవంతుడు చెప్పిన మాటలు ఎన్నిసార్లు చదివినా చదివినా మనం నమ్మం. ఎందుకంటే మన బుద్ధి మంచిది కాదు, నిర్మలమైన బుద్ధి కాదు. ఇప్పుడు మన క్షిరాగ్గా ఉన్నామనుకోండి, మన భగవద్గీత అయితే బుర్రలకి నడుస్తుంది. ఎవరి మీద కోపంగా ఉంటామనుకోండి, ఎవరి మీద కోపం పెట్టుకుని భగవద్గీత చేస్తాను, ఇక భగవద్గీత ఏం అర్థం వస్తుంది? ముందు బుద్ధి బాగుపడాలి, బుద్ధి నిర్మలంగా ఉండాలి, బుద్ధి శాంతిగా ఉండాలి, బుద్ధి పదిలంగా ఉండాలి, బుద్ధి పలచగా ఉండాలి అని అప్పుడు మీకు భగవంతుడు గీత చదివితే మీకు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. నిర్మలమైన బుద్ధి ఉన్న వాడికి శాస్త్రం అర్థమవుతుంది, కానీ నిర్మలమైన బుద్ధి లేని వాడికి రోజు చదివినా చనిపోయే వరకు చదివిన శాస్త్రం తన హృదయం ఇవ్వదు. నేను హృదయపూర్వకంగా మాట్లాడుతున్నట్టు మీకు కూడా హృదయపూర్వకంగా మాట్లాడాలనిపిస్తుంది. నేను ఏదో లౌక్యంగా మాట్లాడుతున్నాను అనుకోండి, కపటంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మీ హృదయం నాకు ఇవ్వడం. అంటే మనం నిర్మలమైన బుద్ధితోటి, నిర్మలమైన బుద్ధితో కనుక చదివితే ఆ గ్రంథం తన హృదయాన్ని మనకి ఇస్తుంది. అందుచేత మనకి నిర్మలమైన బుద్ధి అవసరం. అంటే రాగద్వేషాలు పెట్టుకుని చదివిన శాస్త్రం మనకు అర్థం. కృష్ణుడు పెరుమాడు చెప్తాడు, దూరంగా విడిచిపెట్టు రాగద్వేషం కాదు, రాగద్వేషములను దూరంగా విడిచిపెట్టు. మీరు రాగద్వేషములను పెట్టుకుని ఎన్ని పూజలు చేసినా జపాలు చేసినా మీకు జీవన్ముక్తి స్థితి మీకు కలగదు. రాగద్వేషాలను తగ్గించుకుని ఒకేసారి విడిచిపెట్టలేకపోవచ్చు, అవి తగ్గించు. అవి త్యాగం చేయటం కూడా అది కూడా ఇజ్జనమే. ఇప్పుడు బాగా అర్థం చేసుకున్నాం, మనకున్న రాగద్వేషాలు విడిచిపెట్టేస్తామనుకోండి, అది కూడా ఇజ్జనంతో సమానం. అంటే ఇక్కడ ఇజ్జనం అంటే ఇతరుల క్షేమం కూడా ఏ పని చేసినా కనీసం వాళ్ళ గురించి ఆలోచించడం, అది కూడా విజయం. ఇప్పుడు గాంధీ గారు ఉన్నారనుకోండి, స్వరాజ్యం కోసం ఆ యువకులంతా కరిగిపోయేలాగా, యువకులంతా అడిగిపోయేలాగా పనిచేశాడు. అది ఉదయంలో ఉండే రాముడే, ఈశ్వరుడే. సరిగా దేహం ఉంటుందో ఉండదో ఏ క్షణానికి ఆ క్షణానికి సాగు సిద్ధంగా ఉండవడానికి, మనం చేసేది మంచి పనిని అని అనుకున్నప్పుడు సాగుకి సిద్ధంగా ఉండవాడు అని కర్మయోగి. అని ఏమంటారు? కర్మయోగి అంటే కర్మను యోగంగా చేశాడని, కర్మను కర్మంగా చేయలేదు, కర్మను యోగంగా చేశాడు. అంటే కర్మను ఎవడైతే యోగంగా చేస్తాడో వాడిని కర్మ బంధించడు. కర్మ ఎప్పుడైతే బంధించదో వాడికి ఇంకా పునర్జన్మ ఉండదు. కారణం అంటే అంటే సాత్విక బుద్ధితో మనం చెయ్యాలి. ఏ పని చేసినా మనం ఎదుటి వాడికి ఏదైనా పండు ఇచ్చామనుకోండి, ఆ పండు ఇచ్చినప్పుడు వాడి బుద్ధి నిర్మలంగా ఉండాలి. వాడు మనం ఎవడైతే ఇస్తున్నామో వాడి బుద్ధి నిర్మలంగా ఉండాలి, మన బుద్ధి నిర్మలంగా ఉండాలి. మనం ఏ పని చేసినా బుద్ధి దానం కూడా బుద్ధి నిర్మలంగా పెట్టుకుని చేయాలి. అదే కృష్ణుని ఇక్కడ దానం అన్నాడనుకోండి, ఏ కాలంలో ఏమన్నాడంటే దానం అంటే ఏమి లేదు, పూజ ఉందన్నాడు లోకం. దానం చేయడానికి నువ్వెవడో, నువ్వు పూజ చేస్తున్నావు, ఎంత పూజ దానం అని మనకొక్కర్లేదు, ఎంత పూజ అన్నాడు. నిజమే దానం తపస్సులు. తపస్సు అంటే మనమర్షి గారు తపస్సుకి తపస్సు అంటే తగ్గింపు చేయటం, విషయాన్ని తగ్గింపు చేయటం. ఇది ఒక ఇంద్రియాన్ని ఒక విషయం ఆకర్షిస్తుంది. ఆ విషయాన్ని ఇంద్రియాలకి ఏ విషయాలైతే ఇంద్రియాలను ఆకర్షిస్తున్నాయో ఆ విషయాన్ని నిందింపు చేయటమే తపస్సు. ఈ మనస్సు ఏ కారణం వల్ల మనస్సు బాహ్య ముఖానికి పెడుతుందో ఆ కారణాన్ని తీసి బయటికి తీసి కాల్చి ఊడిచేయటమే తపస్సు. దేవలక్షణాలు పెరగడానికి జీవుడే కారణం. ఆ జీవుడు ఏం చేస్తాడంటే ఏదో విషయాన్ని స్మరించుకుంటూ ఉంటాడు, దాన్ని బట్టి నెమ్మదిగా దేవలక్షణాలు పెరిగిపోతాయి. దేవలక్షణాలు పెరగడానికి జీవుడు కారణం కాదు, పరమాత్మ కారణం కాదు. అంచేత నువ్వు ఆ జీవుడే, ఆ జీవుడు నిజంగాలేడు, ఆ జీవుడు నిజంగాలేడు కానీ ఉన్నాడనుకుంటున్నావు. అది పారమాంతిక సత్యం కాదు, వ్యవహారిక సత్యమే. గాఢ నిద్రలో జీవుడు లేడు, జాగ్రత్త అవస్థలోనే జీవుడు ఉన్నాడు. ఈ శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసేది కూడా జీవుడే. పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని పాపఫలమైనటువంటి దుఃఖాన్ని అనుభవించేవాడు కూడా ఆ జీవుడే. అక్కడ రోగానుభవం అయిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేవాడు కూడా జీవుడే. ఇవన్నీ జీవుడే చేస్తాడు. నిజంగా జీవుడు ఉన్నాడంటే లేడు, ఏం పరమాత్మ జీవుడు అన్నవాడు పారమాంతిక సత్యం కాదు, వ్యవహారిక సత్యం అని. అంటే జీవుడు తీసుకెళ్ళి తీసుకొని ఓ పక్కన పడితే నీకు పోతాలేదు, రాకాలేదు, పునర్జన్మ లేదు, నీ స్వర్గలోకానికి వెళ్ళక్కర్లేదు, నరకలోకానికి వెళ్ళక్కర్లేదు. జీవుడు ఉన్నాడనుకుంటున్నావు కాబట్టి మరణానంతర జీవితం ఉందని చెబుతున్నాం. మరణానంతర జీవితం వ్యవహారిక సత్యమే కానీ నగర సత్యం కాదు, పారమాంతిక సత్యం కాదు, ఆధ్యాత్మిక సత్యం కాదు. ఎక్కడైతే సర్వేశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే నీ కంట్రోల్ ఉన్నాడో, ఎక్కడైతే పరమాత్మ ఉందో, ఏ వృద్ధుడైతే పరమాత్మ ఉన్నాడో, ఎక్కడైతే చైతన్యం ఉందో, అక్కడి నుంచే నీకు ఈ నేనైన మొదటి తలంపు ఉదయం నుంచి వస్తుంది. నేనైన తలంపు నీకు ఎక్కడి నుంచైతే వస్తుందో ఆ తలంపు యొక్క మూలాన్ని చూడటం చూడటానికి నువ్వు ప్రయత్నం చేయడం కూడా అది కూడా తపస్సు. ఇతర తలంపుని తగ్గించుకుని నేనైనా మొదటి తలంపుకి వచ్చి ఇతర తలంపుని తగ్గించుకుని ఆ మొదటి తలంపుని మూల తలంపుని పట్టుకుని దాన్ని పట్టుకుని అది పుట్టిన చోటు అది ఎక్కడైతే ఉదయించి వస్తుందో అక్కడ దాన్ని దేర్చడం అది తపస్సు. ఆత్మజ్ఞానం పొందాలంటే, ఆత్మవిజ్ఞానం సంపాదించాలంటే కృతజ్ఞులు ఎంతో తపస్సు చేస్తేనే కానీ వాళ్ళకి ఆత్మజ్ఞానం కలగదండి. కలియుగంలో పెద్ద పెద్ద తపస్సు ఎక్కడదండి, ఏదో నారాయణ స్మరణ, ఏదో శివస్మరణ. ఆ స్మరణ నిరంతరము కాన్స్టెంట్గా ఎడతలుపు లేకుండా అవిచ్ఛిన్నంగా అనుభూతంగా చేస్తుంటే మీ పెద్ద శరీరం ఎండిపోయేలాగా, మాంసం ఎండిపోయేలాగా, రక్తం కరిగిపోయేలాగా, ఎముకలేమో అడిగిపోయేలాగా మీరు తపస్సును చేయక్కర్లేదు. భగవంతుడి నామాల్లో ఒక నామాన్ని తీసుకుని నిరంతరం స్మరిస్తుంటే కృతజ్ఞలాగే తపస్సులు చేయక్కర్లేదు. సింహం చూసి జంతువులు ఎలా పారిపోతాయో అలాగే భగవంతుడి పేరు కనుక మీరు నిరంతరం అనుకుంటే అంటే ఇండియాకు సంబంధించిన విషయాలు అలాగే పారిపోతాయి. అంటే ఈ కలియుగంలో నామస్మరణ చాలవయ్యా. అంటే కలియుగంలో పుడితే నామస్మరణ చేసి మోక్షాన్ని పొందవచ్చాను, కృతజ్ఞలు అయ్యో నేను కృతజ్ఞలో పుట్టాను, కలియుగంలో పుడితే తీర్థం గురించి మోక్షం వచ్చాను వాళ్ళు అనుకుంటారు. మనం ఏమనుకుంటున్నాం, ఈ కలియుగంలో పుట్టాయంటే అనుకుంటున్నాం. కానీ కలియుగంలో మోక్షం పొందడం తేలికట్టి నామస్మరణ సరిపోతుంది. కాన్స్టెంట్ రిమంబరెన్స్, ఆ నారాయణ స్మరణ లేకపోతే శివస్మరణ ఏదో నిరంతరంగా స్మరించడం వల్ల మనసులో స్మరిస్తుంటే మీకు జంతువులు పారిపోయినట్టు ఈ నామస్మరణ చూసి విషయాలు పారిపోతాయి. అంటే భగవంతుడు గీతలో పద్దెనిమిది అధ్యాయంలో ఏం చెప్తారంటే, సాధన అంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేశావు, సాధన అంటే పూర్వజన్మ వాసనను పట్టుకుని ఇప్పుడు నీ మనసును పట్టుకుని పీడిస్తున్నాయి. దేహాన్ని ఏ వాసన, ఏ సంస్కారం, ఏ కోరిక అందులో విడుదల పొందడానికి చేసే ప్రయత్నమే సాధన అన్నాడు పెరుమాళ్ళు భగవద్గీత పద్దెనిమిది అధ్యాయం. మనసుని ఎందుకు చేయడం తపస్సు. మన మనస్సు యొక్క ప్రవాహానికి ఎదురేయటమే తపస్సు. మనోప్రవాహానికి ఎవరైతే ఇంద్రియం నేర్చుకున్నాడో వాడు మనోప్రవాహానికి ఎదురయ్యేవాడు మనో మూలాన్ని పెడతాడు. వాడు మాటలేమూలంగా ఉంటుంది అంటే వాడు వాడు మాట్లాడితే ఆ మాటలు అంటే జ్ఞానం ఉంటుంది, వాడు చూపులో జ్ఞానం ఉంటుంది. తర్వాత వాడు వాడు ఏదైనా తలంపు వచ్చినా వాడి తలంపులు నిర్మలంగా ఉంటాయి. వాడు లోపంలో ఏ పని చేసినా చేత కూడా నిర్మలంగా ఉంటుంది. జీవనముక్తుడికి లోపంలో దేనికి ఆశ్చర్యం కలగబట్టి, ఇప్పుడు పెద్దగా వర్షం వస్తే మనకు ఆశ్చర్యం కలిగింది ఇంత వర్షం కృషి చేస్తున్నాను. కానీ జీవనముక్తుడికి లోకంలో ఏది జరిగినా ఆశ్చర్యం కలగబట్టి జీవనముక్తుడికి అది చెప్తాడు, శాస్త్రంలో చెప్తాడు. సూర్యుడు చల్లబడితేనే, చంద్రుడికి వేడి కలిగినా, చంద్రుడికి వేడి కలిగినా, సూర్యుడు చల్లబడితేనే అడ్డం పక్కన వెలిగిస్తే దాని జోరలు పైకడ తగిన కిందకు రావాలి. ఒకవేళ జోరలు పైకెళ్లకుండా కిందకు వచ్చినా అవి వాడి కళ్ళతో చూసిన జీవనముక్తుడు వాడికి ఏమో ఆశ్చర్యం కలగదు, వాడు జీవనముక్తుడు అన్నారు శాస్త్రంలో. జగన్మూర్తి ఎవరైనా నిర్వచనం చెప్తాడు శాస్త్రంలో. ఒకటి సూర్యుడు చల్లబడిపోయినా
సూర్యుడికి
వేడి కలిగింది, చంద్రుడు చల్లగా ఉంటాడు కాదు, చంద్రుడికి వేడి వచ్చిన అగ్ని జ్వాల పైకి కాకుండా కిందకి ప్రవహిస్తున్నప్పటికీ అది జగన్మూర్తిని చూస్తే దాన్ని చూసి కూడా వాడికి ఏమి అనిపించదు, వాడికి ఆశ్చర్యం కాదు. దేని అబ్బుడు పడ్డ దేవుడు జగన్మూర్తిని దేన్ని చూసి అబ్బుడు పడ్డ అంతేత నువ్వు నీ మనస్సు నిర్మలవటానికి అంటే సత్పురుషుడు సహవాసం సహజ సంఘర్షం కూడా తపస్సులు సమానం. విజయదాన తపస్సును విడిచిపెట్టద్దు, ఆయన మనస్సులో ఉంది అంటే మనస్సును తొందరగా నమ్మకం ఉండదు. దాని పూర్తిగా ఎండిపోయే వరకు ఆ మనస్సు యొక్క వేరు అంటే మూలకలంపు నశించే వరకు మనస్సును నమ్మడానికి వీలు లేదు. కొడుక లేకుండా పనిచేసేయడానికి ఫలితం వస్తుంది. రెండో ఏమిటి వస్తుంది? చతుశుద్ధి కలదు. చతుశుద్ధి ఉండే మాత్రం మోక్షానికి చూపేయకపోతుంది. ఇప్పుడు పెళ్లి కొడుకుని చూడండి, మీరు ఇంకో గంటలు పెళ్లి కొడుకుని ఇంకోటి ఈ రోజులు పెళ్లి అనుకుని ఆయన ఎలా తయారు చేస్తారు? ఇంకొక టీవీ పెడతారు, కొత్త బట్టలు కడతారు. ఏదో పెళ్లి కొడుకుని చాలా రకాలుగా తయారు చేస్తారు. ఆ పెళ్లికి పంపేటప్పుడు పెళ్లి కొడుకుని చాలా రకాలుగా తయారు చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరు ఇప్పుడు పోటీలు ఏవి పెడుతున్నారు, ఇవరకు తలపాటలు ఏమి చుట్టుకోరు, మొత్తం ఏ పెళ్లి కొడుకుని తయారు చేస్తారు ఇప్పుడు ఆ పెళ్లి కొడుకుని. అదేవిధంగా మీరు మోక్షం పొందాలనుకుంటే ఈ నీరాత్రిని విడిచిపెడితే మోక్షం పొందడానికి తయారవుతావు అంటాడు భగవంతుడు. ఎలా పేరవుతో నువ్వు నీకు నుంచి గౌరవం అనుకో, కామక్రోధ లోపాల నుంచి నువ్వు గౌరవం అనుకో. మోక్షం అసలు మోక్షం గురించి నువ్వు ఊహించక్కర్లేదు, మోక్షం పొందడానికి ప్రయత్నించక్కర్లేదు, అసలు మోక్షం పొందడానికి నీకు ఫిట్టే కాదు. ఎవరు టెన్త్ క్లాస్ రాసండి మన దగ్గరికి వచ్చి ఎవరు కలెక్టర్ ఉద్యోగం నాకు ఇప్పించండి, టెన్త్ క్లాస్ రాజ్యాంగంలో చదివించి ఎలా ఉంటుందో కామక్రోధ లోపల లోపల పెట్టుకునే నాకు మోక్షం ఇవ్వండి భగవంతుని అడటం అలాగే ఉంటుంది. మనకి మనకున్న దాంట్లో మనం పాడేపోక్కర్లేదు. మనకున్న దాంట్లో ఇతరులకి మనం ఏదైనా సహాయ సహకారాలు అందించగలిగితే మనలోని దోషాలు కొనిపోతాయి. యోగి గారు తన ధనాన్ని ఎలా చూసుకుంటాడో మనకు వచ్చే తలంపులు కూడా భగవంతుడు ఎలా జాగ్రత్తగా ఉంచుతాడని. అయితే తలంపుల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించుకోండి. పరమ యోగి గారు తన పైసాలను ఎలా ఎంత జాగ్రత్తగా తీర్చుకుంటాడో ఒక పైసా కూడా కాకుండా అలాగే భగవంతుడు కూడా అటువంటి యోగి గారే నాకు వచ్చే తలంపులు మంచి తలంపులు వచ్చినాయి, చెడ్డ తలంపు వచ్చినాయి, ఋషి జన్మలైన నా తలంపులు ఆన్సర్ చేయాలి. నీ తలంపులు నీ వాసన నీ కోరికను అలా జాగ్రత్త పెట్టి ఉంచుతాడు ఈశ్వరుడు లోపల నీ కొంటోడు వాడే యజమాని. బ్రహ్మ మహర్షి గారి దగ్గరికి వచ్చి నేను సాధన చేసినా నా కోపం పోవటం లేదన్నాడు భక్తుడు. ఒక భక్తుడు వచ్చి నేను సాధన చేస్తున్నాడు నా కోపం పోవటం లేదని, అది భగవాన్ గారంటే నీ కోపం మీద కోపగించడం నేర్చుకో అన్నాడు. నువ్వు ఇతరుల మీద కోపగిస్తున్నావు, ఇది ఏం చేయాలంటే నీకు వచ్చే కోపం మీద కోపగించడం నేర్చుకో, కోపం తగ్గుతుంది అన్నాడు. తర్వాత ఇంకోటి మనం కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు, చెడ్డ మాటలు వస్తాయి. కోపంగా ఉన్నప్పుడు ఎక్కువ మౌనంగా ఉంటాం మంచిది. కానీ చాలా కోపంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాం అనుకోండి, అప్పుడు చెడ్డ మాటలు వస్తాయి. అలా చెడ్డ మాటలు మనకి పాపాన్ని తెచ్చిపెడుతుంది. అంటే వాక్కు తపస్సు. నీ వాక్కు ఎలా ఉండాలంటే నీకు క్షేమం కలగజేయాలి, ఇతరులకు క్షేమం కలగజేయాలి. నీకు యువతవ కలగజేయాలి, ఇతరులకు యువతవ కలగజేయాలి. ఈ వాక్కు నిర్మలంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి, అందులో వెలుతురు ఉండాలి, చీకటి ఉండకూడదు. ఇతరులకు వివేకం కలిగించి ఉండాలి, ఇతరులకు డిస్క్రిమినేషన్ పెంచాలి, ఇతరులకు కూడా నీ వాక్కు వారి ఇంటెలిజెంట్ బిహేవియర్ రావాలి. అది వాక్కు, వాక్కు తపస్సు. అది ఏం తపస్సు అది? వాక్కు తపస్సు అంటే ఎక్కువ కోపానికి గురవుతున్నావు అనుకున్నాడు, ఎక్కువ కోపానికి గురవుతున్నావు, నీ స్వరూపానికి, నీ మోక్షానికి, ఆనందానికి నువ్వు దూరం లేకపోతున్నావు. నువ్వు చట్టాన్ని విడిచిపెట్టకపోతే చిచ్చరా పొందుతావు అన్నాడు భగవద్గీతలో. సత్తు చిట్టు ఆనందము, చిట్టంటే జ్ఞానం. చట్టాన్ని విడిచిపెట్టవనుకో, నువ్వు చట్టాన్ని విడిచిపెట్టలేవనుకో చిచ్చరా పొందుతావు. చట్టాన్ని విడిచిపెడితే కదా నువ్వు చిట్టు జ్ఞానాన్ని పొందేది. అంటే నీ మనస్సు చుట్టూరు నువ్వు తిరుగుతూ ఉంటావు, నీ మనస్సును విడిచిపెట్టలేవు, నీ బుద్ధి అహంకార బుద్ధిని విడిచిపెట్టలేవు, నీ కోపాన్ని విడిచిపెట్టలేవు, నీ రాగద్వేషాలు విడిచిపెట్టలేవు. ఈ రాగద్వేషాలు కోపతపాలు చిత్తంలో ఉన్నాయి. ఆ చిత్తాన్ని విడిచిపెట్టవనుకో, చిత్తాన్ని విడిచిపెట్టకుండా నువ్వు చిత్తరా పొందుతావు, అంటే జ్ఞానాన్ని ఎలా పొందుతావు, పొందడం సాధ్యం కాదంటావు. మనం ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తానుకోని దానివల్ల వాడు ఏం బాగుపడిపోడు, వాడు దానివల్ల కుదీరడైపోడు వాడు. ఆ ఎక్స్టెంట్ వరకు మనం క్యూరిఫై అవుతాం. దానివల్ల ఏమవుతాం మనం? ఆ క్యూరిఫై అవుతాం. అంటే మనకు ఉన్న దాంట్లో ఇతరులకు మనం సహాయ సహకారాలు చేయగలిగితే దానివల్ల మనం పవిత్రం అవుతాం. పవిత్రుడు కాని వారు మోక్షానికి సిద్ధం కాలేదు. ఒక పరమ పవిత్రుడు మాత్రమే మోక్షాన్ని పొందడానికి తయారు కాలేదు. ఈశ్వరుడు అంటాడు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోండి. ఆ గ్రౌండ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే రోజుకు ఒక గంట ఏకాంతంగా ఉండండి, మీ మనసును సక్రమం చేసుకోకండి, సత్వరోగ విలీజనం వచ్చే జరిగిన అలా మనసు మీ మనసును సత్వరోగం తయారు చేయకండి. గంట ఏకాంతంగా ఉండండి. ఏకాంతంగా ఉంటే మీ మనసులో ఏముందో మీకు తెలుస్తుంది. ఓహో ఈ ఫార్మ్ మ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాడ్ మ్యాటర్ ఉంది కదా అని తీసేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఒక గంట సేపు ఏకాంతంగా ఉండండి. లఘు భోజనం, భోజనం కానీ తగు మాత్రంగా తీసుకోండి. అతిగా వద్దు మరీ తక్కువగా వద్దు. అతిగా తింటే అజీర్ చేస్తుంది, తక్కువగా తింటే నీరసం చేస్తుంది. మరీ అతిగా వద్దు మరీ తక్కువగా వద్దు, యుక్తంగా తీసుకోండి. అంటే భోజనం కానీ జాగ్రత్తగా ఉండండి. రోజుకు ఒక గంట ఏకాంత వాసం చెయ్యండి. ఏకాంతంగా ఉంటే మీరే ఏముందో మీకు తెలుస్తూ ఉంటుంది. అది ఎక్స్రే లాంటిది, ఏకాంత వాసం ఎక్స్రే లాంటిది. మాట్లాడటం కూడా జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడకూడదు అనే మాటలు కూడా ఆలోచించి మాట్లాడండి. 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి. ముందు మాట్లాడటం తర్వాత ఆలోచించడం కాదు, ముందు ఆలోచించి తర్వాత మాట్లాడండి. 4 సార్లు ఆలోచించి ఒక మాట మాట్లాడండి. పరమాత్మ శాస్త్రంలో ఏం చెప్పాడు, ఆ శాస్త్రం మీకు అర్థం అవ్వాలంటే మీకు ఆ నిదానమైన బుద్ధి, నిర్మలమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి, కేటబుద్ధి ఉంటుంది. కానీ మీకు అర్థం కాదు, ఆ కేటబుద్ధిని కల్టివేట్ చేసుకోండి. రాగద్వేషాలు తగ్గించుకోండి, దూరంలో విసిరేయండి. మీకు రాగద్వేషాలు తగ్గించుకోకపోతే రాగం ఉన్న వాళ్ళ మీద మీ మనసు బాధ్యాన్ని కడుతుంది, ద్వేషం ఉన్న వాళ్ళ మీద మీ మనసు బాధ్యాన్ని కడుతుంది. అంటే రాగద్వేషాలు తగ్గించుకోండి, ద్వేషం ఉంటే గుర్తొస్తాను. పురాణంలో ఒక మాట ఉంది, ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పారు ఈ మాట. ద్వేషం అనే మాటకి పురాణంలో ఒక మాట ఉంది, ఇది మహమ్మద్ ప్రవక్త చెప్పాడు, కృష్ణుడు చెప్పిన మాట కాదు. మీలో చాలా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, ఒక ద్వేషం అనే చెడ్డ గుణం ఉంటుంది అనుకోండి, ఇంకా అన్ని మంచి గుణాలు అనుకోండి. కొంతమందికి ద్వేషించే అలవాటు ఉంటుంది, ఎవరికి వాళ్ళు పచ్చగా ఉంటే ద్వేషించే అలవాటు ఉంటుంది. ఆ ద్వేషం వల్ల ఏం కలిసి రాదు. ద్వేషం కంటే ఊరెత్తం మంచిది. కొన్ని ఊరెత్తం వాళ్ళకి పైసలే కలిసి వస్తుంది. ద్వేషంగా ఉన్నవాడికి ఏం కలిసి వస్తుంది, ఎవరినో చూసి ద్వేషిస్తే మనకి ఏం కలిసి వస్తుంది. కానీ మహమ్మద్ ప్రవక్త ఏం చెప్పాడంటే, మీరు మీరే చాలా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, కానీ మీ ఒక్క చెడ్డ గుణం ఉందనుకోండి, ఏ చెడ్డ గుణం, ద్వేషం అనేది చెడ్డ గుణం ఉందనుకోండి, ఈ ద్వేషం ఒక 2-3 జన్మల్లో మిగతా మీ మీరే మంచి గుణాలు అనుకుంటాను చేస్తూ చెప్పాడు. అందుకని మీరు 100కి 99 మంచి గుణాలు ఉన్నాయనుకోండి అనుకోండి మాట వచ్చు. ఒక ద్వేషం అంటే చెడ్డ గుణం ఉందనుకోండి, నాకు 99 మంచి గుణాలు ఉన్నాయి, ద్వేషం అంటే చెడ్డ గుణం ఉందనుకోకండి. ఈ జన్మలో కాకుండా రాబోయే జన్మ మిగతా 99 మంచి గుణాలని చంపేసే శక్తి ఒక ద్వేషాన్ని పొందచ్చు. మనం గడ్డి మీదకి నిప్పు పెడితే అగ్గిపుడు అయితే గడ్డి మీద అంటే ఎలా అనిపోతుందో, మీతో అన్ని మంచి గుణాలు ఒక ద్వేషం అని అగ్గిపుడు అంటించి వదిలేస్తున్నారు. అంటే మీ సంసారాన్ని తగినట్టుగా మీరు ప్రవర్తించాలి, కానీ యోగిత్వం కూడా చెడ్డది. ఇంకొక చెడ్డది, యోగిత్వం వల్ల కూడా మనిషి నరకాన్ని పెడతాడు, కోరిక వల్ల పెడతాడు, కోపం వల్ల పెడతాడు. ఆ 3 రకం విడిచిపెట్టండి. మీరు బాగుపడతాను మీ జీవన తపస్సులు ఆచరించండి. మీవల్ల మీరు పవిత్రులు అవుతారు, పరిశుద్ధులు అవుతారు, మోక్షానికి ప్రిపేర్ అవుతారు అని స్వామి వారు చెబుతున్నారు. భగవాన్ అంటున్నారు, దేహం చనిపోయిన తర్వాత, దేహం చనిపోయిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారు, ఏ లోకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా, ఏ లోకానికి వెళ్తారా, అందరికీ అనుమానాలు వచ్చాం. ఆ శరీరం, ఆ జీవుడు, మన ఆ జీవుడు ఎలా ప్రయాణం చేస్తాడో మనకు తెలియదు. ఆ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఆ శవాన్ని తీసుకెళ్ళి మనం శ్మశానంలో ఖాళీ చేస్తాం. ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు, అది ఒక భగవంతుడు కనిపిస్తున్న జీవుడు యొక్క ప్రయాణం, జ్ఞానికి కనిపిస్తుంది. ఆ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు ఏంటో దీని మీద చాలా సిద్ధాంతాలు వస్తున్నాయి. అన్ని మతాలు దీని గురించి చర్చిస్తున్నాయి. మన హిందూ మతమే కాదు, ఇతర మతాలు కూడా ఈ జీవుడు ఎక్కడికి వెళ్ళాడు, ఏ లోకానికి వెళ్ళాడు అని చర్చిస్తున్నాయి. ఈ స్వర్గానికి వెళ్ళిందా, నరకానికి వెళ్ళిందా, మరి ఎవరికి పునర్జన్మకి వెళ్ళిపోయాడా, పునర్జన్మకి వెళ్తే ఏ ప్రాంతంలో వాడు జన్మించాడు, ఇటువంటివి అన్ని ఆలోచిస్తున్నారు. భగవాన్ అంటారు, ఇవన్నీ టైం వేస్ట్ అంటారు, తలచిందుగా చెబుతున్నాడు. ఇంతవరకు వచ్చింది ఒక చాప్టర్, ఇప్పుడు ఇంకొక చాప్టర్. ఎంత టైం వేస్ట్ కదా, ఆలోచించుకోరు నువ్వు టైం వేస్ట్, అది నిజం కాదు. ఏది ఆ జీవి ఒక స్వర్గలోకం తెలియచ్చు, ఆ స్వర్గలోకం కూడా స్వప్నమే. నిజంగా నరకలోకం తెలియచ్చు, నరకలోకం కూడా స్వప్నమే. లేకపోతే పునర్జ్ఞానం ధరించింది ఇంకో దేహంలోకి వెళ్ళొచ్చు, అది కూడా ఈ స్వప్నం. ఈ యదార్థాన్ని వదిలేసి, వాస్తవాన్ని వదిలేసి, నీ హృదయంలో సద్వస్తుని పట్టుకోవడం మానేసి, ఇలా నీడలు కూడా ఎన్ని జరుగుతూ తిరుగుతారు అయ్యా, నువ్వు తలచుండ్రు దారి. ఎన్ని జరుగుతూ తిరుగుతారు, మీరు అవస్థాన్ని పట్టుకుని, అయ్యదార్థాన్ని పట్టుకుని, మీరు కాణిదాన్ని పట్టుకుని ఎన్ని జరుగుతూ తిరుగుతారు, మీరు ఇద్దరు స్వర్గలోకాన్ని తిరిగారు. అయితే అది స్వప్నం లాంటిది. మీరు స్వప్నంలో ఉన్నారనుకోండి, అది మంచి స్వప్నం అనుకోండి. నేను మంచి స్వప్నంలో ఉన్నానంటే జాగ్రత్త దోస్తులోకి రాకూడదు అంటే ఆగుతుంది. ఎప్పుడప్పుడు జాగ్రత్త దోస్తు వచ్చేస్తుంది, ఆ స్వర్గలోకం అంటే. ఆ స్వర్గలోకంలో మంచి కళ్ళ లాంటిది, నరకలేమో చెడ్డ కళ్ళ లాంటిది. అది స్వప్నమే, ఇది స్వప్నమే, దేహం స్వప్నమే, ఆ జీవుడు ఇది దేహం చనిపోయిన తర్వాత ప్రయాణం చేసే జీవుడు స్వప్నమే, నీ కళ్ళ కనిపించే లోకము స్వప్నమే, నీ భేదమే స్వప్నమే. అయవార్థం గురించి, అవాస్తవం వాస్తవం కాని విషయాల గురించి, యదార్థం కాని విషయాల గురించి ఎన్నిసార్లు ఆలోచించి నీ తలకాయని పాడు చేసుకుంటారు. దీని గురించి అందరికి మాట్లాడాలనే విషయాలుగా మాట్లాడితే జిల్లాలో మీకు టైం వేస్ట్. అదేమో వ్యవహారిక సత్యాలి పారమార్థిక సత్యం కాదు. ఈ శాస్త్రంలో గెలిచాడు ఒక గొల్లవాడు. ఏం చేశాడు గొల్లవాడు? గురిని సంకర వేసుకున్నాడు. అతను గురిని సంకర వేసుకున్నాడు. గురిని సంకర వేసుకున్నట్టు మంచిదే గురు అందరికీ నా గురి పోయింది, ఎక్కడుంది నా గురి పోయిందని తిరుగుతున్నాడు. అతను గొల్లవాడు గురిని సంకర వేసుకున్నాడు. ఆ సంకరం ఉంది గురిని, కానీ గురి అందరికీ నా గురి పోయింది, నా గురి పోయింది, నా ఎక్కడుంది నా గురి ఎక్కడ తిరుగుతున్నాడు. ఆ గొల్లవాళ్ళు ఉంటా గొల్లవాళ్ళు కొడుతూనే ఉంటుంది మనకు. మన అందరం గొల్లవాళ్ళం. ఎవరెందుకు సత్యాన్ని పెట్టుకుని సత్యం ఎక్కడ ఎక్కడందని దేశాలు తిరిగి, స్వర్గాలను తిరిగి, నరకలోకాన్ని, ఆలోకాలను తిరిగి, ఈ లోకాన్ని తిరిగి, ఆయుధమని ఏ జీవుని టైం అంతా తగలేసుకుంటున్నాం. ఆ గొల్లవాళ్ళని గొల్లవాళ్ళు పంచుకుంటుంది మన తను చెప్తారు. అది సంకలంలో గురి కదా, ఎక్కడండి వారి సంకలండి. కానీ అక్కడ దేశం అంతా తిరుగుతున్నాడు, నా గురుతులు ఎక్కడున్నాయి, నా గురుతులు ఎక్కడండి. నా సంకలంలో స్థితి వాళ్ళకి రాలేదు. ఆ స్మృతి లేదు వాడికి. నన్ను కూడా ఇంత హృదయంలో నా బంగారాన్ని పెట్టుకుని బాహ్య విషయాల్లో భాషలో తిరుగుతున్నాడు. ఎక్కడుంది వస్తు ఆత్మ ఎక్కడుంది, చైతన్యం ఎక్కడుంది, దేవుడు ఎక్కడ ఉన్నాడు అని తిరుగుతున్నాం. ఆ దేవుడు మీ హృదయంలో ఉన్నాడు సంగతి కంప్లీట్గా మర్చిపోయాడు. ఒకవేళ పెద్దలు చెప్పినా శాస్త్రం చెప్పినా దాన్ని గ్రహించే బుద్ధి నీకు లేదు, మనసు బుద్ధి కలుషితం అయిపోయింది, మీకు నిర్మలమైన బుద్ధి లేదు కదా. నిర్మలమైన బుద్ధి లేనప్పుడు ఋషి చెప్పినా శాస్త్రం చెప్పినా భగవంతుడు చెప్పినా నీ ఎక్కడ నమ్ముతాను, నమ్మనే నమ్మం. ఇది నీ ఫిట్ కాలేదు, నీ బుద్ధే ఫిట్ కాదు. అంటే నీ వ్యక్తిగతమే లేదు, అది ఏమీ లేదు, జగత్తు లేదు, నీవు లేదు, ఉందని నీకు అనిపిస్తుంది. అంటే నువ్వు మరణానంతర జీవితం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. అవన్నీ వ్యవహారిక సత్యాలు, కానీ పారమార్థిక సత్యం మటుకు నాకు కానే కాదు. అంటే ఇండివిజువల్ అది మానవుడి దుఃఖానికి రావడానికి కారణం ఏంటి? ఈ ఫాల్స్ అది ఇండివిజువల్ అది ఆర్టిఫిషియల్ అది బాడీ బాండ్ అది అది వ్యక్తి భావన. దాన్ని ఏమంటారు? వ్యక్తి భావన. ఈ దుఃఖానికి కారణం బయట లేదు, ఈ లోపల ఉంది. ఏ ఎలా ఉంది? కర్తృత్వ బుద్ధి నేనని రూపంలో ఉంది. ఆ కర్తృత్వ బుద్ధి జీవుడు లక్ష్యం. ఆ కర్తృత్వ బుద్ధిని పెంచేవాడు జీవుడు. ఆ కర్తృత్వ బుద్ధిని పెంచేవాడు ఎవడు? మీరు ఎవరో మీరు పరాయి వాళ్ళు ఎవరో పెంచారు. ఆ కర్తృత్వ బుద్ధి లోపల జీవుడు ఉంటాడు, జీవుడే పెంచేస్తా ఉంటాడు. దాన్ని ఏంటి కర్తృత్వ బుద్ధి? దాన్ని వాడు పెంచేసి దాన్ని వల్ల పడతా ఉంటాడు. అంటే వాడి సంఖ్యలు వాడే వేసుకుంటున్నాడు. సంఖ్యలు వేసుకోవడం తీరిక, అందులో బయటకు రావడం కష్టం. ఎదైనా మన వాసన పెంచుకోవడం తీరిక, అందులో విడుదల పొందడం కష్టం. అది భాగవతంలో చెప్తాడు. మీరు పెద్ద తెలివైన వాళ్ళు అనుకోకుండా తెలివితేటం మంచిదే, అతి తెలివిగల మోక్షం రాదన్నాడు. చాలా మంది ఏమనుకుంటారంటే పైకి చెప్పాలని నేను చాలా తెలివైన వాళ్ళు ఉండే తెలియ తెలియదు, పైకి చెప్పడం లోపల అనుకుంటూ ఉంటారు. మీ తెలివితేటంట మీరంట మీ తెలివితేటల మోక్షం వస్తుందో రాదు. మీ తెలివితేటల వల్ల కనుక మీకు మోక్షం వస్తున్నది ఉంటే మీకు యూనిట్కి బట్టి గతే పడుతుంది. గజేంద్ర మోక్షంలో యూనిట్ తీరికి బట్టిందో ఆ గతే పడుతుంది. ఆ గజేంద్ర ఏం చేశాడు? ఏమి లేవు నా శక్తి వల్ల నేను బయటకు వచ్చేయడం అన్నాడు. అక్కడ రాలేదు. అది ఏమైనా ఎప్పుడు అర్థమైంది? నా తెలివితేటలు కానీ నా సాధన కానీ సరిపోదు, నేను రక్షించబడాలంటే లేకపోతే ఈ మొసల్లో చేసినా నేను సాగవలసింది. అప్పుడు నారాయణ స్మరణ చేశాడు. మనం కూడా అంతే. కేవలం మనం తెలివి మంచిదే, తెలివి చెడ్డదనంటే తెలివి కూడా మంచిదే, తెలివి మంచిది, సాధన మంచిది, అన్ని మంచివే. కానీ ఇంట్లో వాళ్ళే మనం తరించలేము. గజేంద్రుడు ప్రయత్నం చేశాడు, ప్రయత్నం చేసిన అంత మాత్రం చేత వాడు తరించలేదు. చివరికి నారాయణుడు ఎంటర్లో అయితేనే కానీ అతను మసుడు యొక్క ఆ పక్కలు బయటికి రాలేకపోయాడు. అంటే మన తెలివితేటల వల్ల మనం తరించవచ్చు. దేవుడు దేవుడితో సంబంధం ఏంటి? ఈశ్వరుడితో సంబంధం ఏంటి? జగన్ నియామకుడితో సంబంధం ఏంటి? జీవకుడు నియమించే వాడితో సంబంధం ఏంటి? మన తెలివితేటలోనే మనం పొందొచ్చు అనుకుంటే చివరికి ఆ ఏనుక్కి పట్టిన దశలు మనకు పడుతుంది. ఈశ్వరుడు ఎప్పుడు ప్రారంభించాడు? గజేంద్రుడు పరమాత్మ సహాయం లేకపోతే పని అవ్వడానికి స్ఫురించాలప్పుడు పరమాత్మ స్మరించాడు. కానీ అప్పుడు వరకు పరమాత్మ స్మరించాడు. కొంతమంది పూర్తిగా మాట్లాడి, స్వతంత్రంగా మాట్లాడి, లౌక్యంగా మాట్లాడి మీ బాగా తెలియదు. వాళ్ళే వాళ్ళు అనుకుంటారు. ఎవరు అనుకోరు? వాళ్ళు తెలివైన వాళ్ళు, వాళ్ళు అనుకుంటారు. పూర్తిగా మాట్లాడుతున్నా నేను తెలివైన వాళ్ళు అనుకుంటాను. అలా మోక్షం రాదు. ఆ ప్రక్రియలో మీకు మోక్షం రాదు. నిదానంగా బుద్ధి నిదానంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఇవేమో మంచిదే, తెలివి మంచిదే, కానీ అతి తెలివి పనికిరాదు. మీరే మీరు మీ వస్తున్నారు. మీ తెలియని వాళ్ళు, మీ తెలియని వాళ్ళని మీ స్వరూపానికి దూరం అవుతారు, మోక్షానికి దూరం అవుతారు, నారాయణుడికి దూరం అవుతారు. దేహం పడుతుంది, దేహం తిరుగుతుంది, దేహం పడుతుంది. అసలు సత్యానికి పుట్టికి చావుకి ఈ కష్ట సుఖాలకి రాగ దేశాలకి సంబంధం లేదు, ఇది ఎవరు ఎవరు ఎవరో వాడిని స్థించి నాగిస్తాను. అసల సత్యానికి నగర సత్యానికి చావు పుట్టుకులకి దేవ యొక్క చావు పుట్టుకులకి కష్ట సుఖాలకి జీవ లక్షణాలకి ఏమి సంబంధం లేదు. అసలు నీకు పుట్టుకాలేదు చావు లేదు, కానీ అప్పుడప్పుడు నువ్వు సాటిస్ఫై చేయడం కోసం సాటిస్ఫై చేయడం కోసం అదే నువ్వు ఏదో చనిపోయిందా ఇంకో జన్మలో తెలిసినావు కదా నువ్వు అనుకుంటున్నావు కదా అనుకోవడం కోసం నేను ఏదో సాటిస్ఫై చేయడం కోసం నేను ఏదో బుద్ధగించడం కోసం ఏదో చెప్తున్నాట అని నిజం కాదన్నాడు భగవాన్. నేను చనిపోయిన తర్వాత ఎక్కడ పడతాను ఎవడైనా అడుగుతాడనుకోండి నేను చెప్తాను ఇప్పుడు నీకు గురించి ఎప్పుడైనా నువ్వు సమాధానం చెప్పినా ఏమి నిజాలు కాదు. అది నిజం అడిగితే రూడిగా ఉండదు మూడిగా ఉండదు నిజం గురితో నీ సాటిస్ఫాక్షన్ కోసం గురితో పునర్జన్మ గురించి చెప్పాను చెప్తాను కానీ పునర్జన్మ ఆత్మకు పునర్జన్మ ఎక్కడ ఉంది, చైతన్యానికి పునర్జన్మ ఎక్కడ ఉంది, ఈశ్వరుడికి పునర్జన్మ ఎక్కడ ఉంది? ఎవరిని ఆత్మని మనసును ఆరోపించుకుంటున్నారు, విషయాలు ఆరోపించుకుంటున్నారు, అహంకారాన్ని ఆరోపించుకుంటున్నాడు. ఇవన్నీ ఆరోపించుకోవడం వల్ల నీ ఆత్మ అయినప్పటికీ దాని మీద ఆరోపించుకునే సార్ నేను అనుకోకుండా నాకు గొప్ప వస్తాను అంతే. ఈ పూజ మీకు బాగా అర్థం అవ్వాలి. నేను చైతన్యాన్ని మరి నేను చైతన్యం లేనప్పుడు చైతన్యానికి జ్ఞానం లేదు, నేను మీరు మరణిస్తున్నాను ఎందుకు అనుకుంటున్నాను? ఏది మరణిస్తుంది? దేహం మరణిస్తుంది. ఆ దేవునితో తాయార్థం పొందే ఆ నేను చైతన్యంగా ఆరోపించుకుంటున్నాను. ఆరోపణ బుద్ధి వల్ల గొప్ప వస్తుంది, కానీ ఆరోపణ బుద్ధి తీసుకు పక్కన పెడితే వాళ్ళు గొప్ప దేహం మరణించిన తర్వాత కూడా వాడు ఉంటాడు, కానీ ఉండమని అనుకుంటున్నాడు. ఆ తలంపు వాళ్ళకి గొప్ప వస్తుంది, ఆ తలంపు మీరు శక్తులు ఇది మీరు గ్రహించవలసింది. దేహం మరణించిన తర్వాత మీరు ఉండమని కూడా ఒక తలంపు, ఆ తలంపు వాళ్ళు మనకు శక్తులు అందులో విడుదల పొంది దీనికి చెప్పలేదు. అంచేత ఈ పుణ్యాలు ఈ పాపాలు ఇతర లోకాలకు వెళ్ళటం, ఆ లోకాల నుంచి మళ్ళీ భూమి మీదకి రావటం, ఈ జన్మలు ఈ మరణాలు ఈ సుఖ దుఃఖాలు ఈ రాగద్వేషాలు ఇవన్నీ ఈ ప్రక్రియ అంతా కూడా దేహంతో ఏదైనా సాధాక్ష్యం పొందుతుందో ఆ నేను కల్పించిన గొడవలయ్యా పొరలయ్యా అంటున్నాడు. మనసు కల్పించేదంతా భ్రమే. మనసు ఏ విషయాలైతే కల్పిస్తుందో అందులోంచి నీ బయట పెరగపోతే నీ తలకాయని తీసుకొని గోడను పెట్టి కొట్టుకున్నా నీకు నిజం తెలియదు. మనసు ఏ విషయాలైతే కల్పిస్తాందో, ఈ అహంభావం ఏ విషయాలైతే కల్పిస్తాందో, ఈ అజ్ఞానం ఈ అధిక ఏ విషయాలైతే కల్పిస్తాందో, అందులోంచి నీ ఏదో పొందలేదనుకో, అందులోంచి నువ్వు సెపరేట్ అవ్వలేదనుకో, ఈ మనసు కల్పించే విషయాలలోంచి నువ్వు ఏది పడలేదనుకో, అప్పుడు నీ తలకాయ తీసుకొని గోడ పెట్టుకుని కొట్టిన నీకు మోక్షం రాదు నీకు విషయం అర్థం కాదు. నువ్వు కాని కల్పించి నువ్వు సెపరేట్ చేసేవి కానీ నువ్వు కాని కల్పించి నువ్వు ఏది పడితేవి కానీ నువ్వు ఏది అవ్వడం దాన్ని నీకు అంతవరకు తెలియదు. వ్యక్తిలోనే విడిచిపెట్టండి జ్ఞానం అలా కలుగుతున్నాయా. స్వామివారి గీతలో చెప్తాడు ఎట్టి ఇప్పుడు క్లియర్ అనిపిస్తాండి. ఇప్పుడు యుద్ధానికి వెళ్తున్నాం మనం ఒత్తిడి కూడా అయింది కదా, ఎలా వెళ్తాడు సైనికుడు చుట్టాలు తీసుకుని వెళ్తాడు. అలాగే నీకు జ్ఞానం కావాలంటే అది క్లియర్ అండర్స్టాండింగ్ అంటే నీ అవగాహన చేసుకునే శక్తి ఉండాలి, విషయాన్ని అవగాహన చేసుకుని శక్తి ఉండాలి. ఎప్పుడు అవగాహన చేసుకునే శక్తి వస్తుంది నీకు? నీ మనసు పవిత్రంగా ఉన్నప్పుడు, నీ బుద్ధి శుద్ధంగా ఉన్నప్పుడు నీకు అర్థం చేసుకునే శక్తి వస్తుంది. ఆ సైనికుడు ఏదైతే యుద్ధానికి చుట్టాలు పట్టుకుని ఎలా వెళ్తాడో అదే నీ పవిత్రంగా ఆ పై నీ బుద్ధుల పవిత్ర సంపాదించుకుని నువ్వు అలా చేస్తే కనుక నీకు బ్రహ్మానుభవం కలుగుతుంది, బ్రహ్మస్థితి కలుగుతుంది, నీకు జీవనముక్తి కలుగుతుంది. సీట్లు తిట్టి నీ అండర్స్టాండింగ్ అంటే సైనికులు యుద్ధానికి లేదు తుపాటు ఎలా పట్టుకుంటాడు నీ అండర్స్టాండింగ్ నువ్వు అంత పవిత్రంగా ఉండాలి. అంటే నీ బుద్ధి అంత సూక్ష్మత ఉండాలి. ఆ బుద్ధి సూక్ష్మత నీకు దొరికినప్పుడు కదా నీకు వస్తువు దొరికింది, ఆ బుద్ధి సూక్ష్మత నీకు లేనప్పుడు వస్తువు దొరకదు. అంటే బుద్ధి సూక్ష్మతనే తుపాటును పట్టుకోవచ్చు. నీ పీపుల్ ఇది క్యూర్ అండర్స్టాండింగ్ భగవంతుడు చెప్తాడు గీతలో. ఎన్ని అందాలు చూపించాడు కళ్ళు ఉండాలి కానీ మనం ఎన్ని సౌందర్యాలు చూపించాడు స్వాముల వారు మనకు కళ్ళు ఉండే చూస్తాం. కేవలం చనిపోయిన తర్వాత పునర్జన్మ ఉందా లేదా అని కృష్ణ ఈ భగవాన్ సమాధానం చెప్తున్నాడు. అజ్ఞానానికి పునర్జన్మ ఉంటుంది కానీ జ్ఞానానికి పునర్జన్మ ఉండదే అన్నారు. నువ్వు అజ్ఞానంలో ఉంటే నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు పునర్జన్మ ఉంటుంది, నువ్వు ఎవరో నీకు తెలిసిందంటే నువ్వు ఎవరో నీకు అర్థమైనప్పుడు నీకు పునర్జన్మ లేదు. ఇతర లోకాలకు నువ్వు ప్రయాణం చేయక్కర్లేదు. పుణ్యాత్ముడితో పుణ్యాత్ముడు తన శబ్దలోకానికి వెళ్ళాడు అనుకుందాం, శాపాత్ముడు నరకలోకానికి వెళ్ళాడు అనుకుందాం. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు ఎక్కడ ఎవడు బుద్ధిమంతుడు వివేకవంతుడు తిరిగిగలవాడు ఆ సూక్ష్మ బుద్ధి గలవాడు ఏం చేస్తాడు ఇక్కడ ఉండగానే ఈ భూమి మీద ఉండగానే శరీరానికి చావు రాకముందే పుణ్యాన్ని పాపాన్ని బాగా వెళ్ళిపోతాడని వాడు చెప్పినారు కదా ఇంకా మరి కృష్ణుడు వాడికి యాత్ర ఉండదు, వాడికి ప్రయాణమే ఉండదు. ప్రయాణమే లేని వాడికి ఇంకా స్వర్ణలోకం ఇంటి నరకలోకం ఇంటి వాడికి వాడు అంతటా ఉంటాడు అని చెప్పంటాడు. యోగం యోగం అంటే తీరు ముట్టేసి కూర్చోవడం యోగం కాదు, ఆ తీరు పాపాలు దాటం యోగం అంటాడు. ఇప్పుడు యోగం అంటే ఎవరు చూసినారంటే పొద్దున్నే మైలు వాకింగ్ ఆసనాలు
మంచిది. ఆశ అయితే దేహాలు అది వాటి దేనికి సంబంధించిన వరకు దేహాలు అడిగేందుకు మంచిది. ఇప్పుడు మీరు ఇద్దరు కూర్చుని వచ్చి వాటింగ్ వల్ల యోగాసనాలు ఏంటి, యోగాసనాలు కూడా మంచిదే, అది దేహానికి ఆరోగ్యం. అది యోగం ఎలా అవుతుంది, అది కాదు యోగం అంటే దేహానికి ఆరోగ్యం చేసేది. రోజు పొద్దున్న మైండ్ నడిస్తే షుగర్ కంట్రోల్ తగ్గొచ్చు, లేదా బ్లడ్ ప్రెషర్ తగ్గొచ్చు, దేహానికి ఆరోగ్యం చేయకూడదు. అది కాదు యోగం అంటే, అది కాదు బస్కి గుండెలు తీపి యోగం కాదు, ఒక మైండ్ నడవటం యోగం కాదు. ఈ యోగం ఉండగా స్మశానానికి వెళ్ళకముందు పుణ్యపాపాలు ఈ లోకంలో ఉంచి పెట్టడానికి అది యోగం. ఆ చైతన్యం గురించి ఎంత అందంగా చెప్పాయంటే ఆ చైతన్యం బాడీలెస్ మైండ్లెస్ వరండ్లెస్ గాడ్లెస్ ఆల్సో. ఏంటి ఆ చైతన్యం? ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పునర్జన్మ, రాబోయే జన్మ, పూర్వజన్మ, ఈ లైఫ్స్, ఈ బిజ్ లైఫ్స్, ఇవన్నీ కూడా అజ్ఞానం ఉన్నప్పుడు, జీవలక్షణాలు ఉన్నప్పుడు ఇవన్నీ వెళ్ళి ఇవన్నీ వ్యవహారిక సత్యాలే, ఇవన్నీ పారమాణిక సత్యం మనకి కాదు. చైతన్యానికి చైతన్యానికి పుట్టుక లేదు, చైతన్యానికి చావు లేదు, చైతన్యానికి పూర్వజన్మ లేదు, చైతన్యానికి రాబోయే జన్మ లేదు. ఆ చైతన్యాన్ని దాని తాలూకు అనుభవం ఇది లేదు కాబట్టి ఈ జన్మని మీరు ఆరోపించుకుంటున్నాం. నేను ఏది అవునుందో అది నీకు తెలుసుకునే వరకు, నువ్వు ఏది అవునోది నీకు అర్థమయ్యే వరకు, ఏదో నువ్వు అవునోది నీ అండర్స్టాండింగ్ అది అందే వరకు నువ్వు కానీ దాన్ని నువ్వు అనుకుంటూనే ఉంటావు. ఇలా చనిపోతున్నాను, నువ్వు పడుతున్నాను అని అనుకుంటూనే ఉంటావు. ఈ జన్మలో నువ్వు ఎవరో నీకు తెలియదు, ఇప్పుడు నువ్వు ఎవరో నీకు తెలియదు, రాబోయే జన్మ గురించి ఆలోచించిన ఎందుకు నువ్వు ఈ జన్మలో ఏం బాగా ఉన్నాయి కదా, నీకు ఈ జన్మ ఉండి దుఃఖాలు నీకు ఉన్నాయి, ఈ జన్మ అసలు ఎందుకంటే బయటికి రావడం మానేసి రాబోయే జన్మలు ఏంటిగా నీకు పొలగా ఎందుకు అలా బొమ్మను పాడు చేసుకుంటాను అనవసరం కానీ ఈ జన్మలో ఇప్పుడు నీకు ఏదైనా దుఃఖం ఉందనుకో ఆ దుఃఖం నుంచి విడుదల పొందడానికి ప్రయత్నించి ఏ ఏదైనా తలంపు ఉన్నాయనుకో ఏ తలంపులో నీకు దుఃఖం కలుగుతుందో, ఏ తలంపు వల్ల నీకు పేడ కలుగుతుందో, ఏ తలంపు నుండి పీడిస్తుందో అన్ని నుంచి నువ్వు బయటకు రావడానికి ప్రయత్నం చేయాలి. కానీ రాబోయే జన్మలు కూడా నీకుంటుంది, ఏదో జన్మ వస్తుంది నీ కర్మానుసారం ఏదో జన్మ వస్తుంది, ఆ జన్మలు కూడా ఉప్పు నుంచి మోస్తానంటే ఎందుకు ఈ బరువు సరిపోతలేదా నీకు, ఎందుకు లేని పేరుంది అలా ఊహించుకుంటావు. భగవంతుడిగా భారం ఇస్తే అది ఎలా ముయ్యాలో తెలుసు. భగవంతుడిగా భారం లేటి నేర్చుకోండి, భగవంతుడి భారం లేటి నేర్చుకుంటే నీకు ఎంత దుఃఖం ఉన్నా కాలు దూరు తగ్గుతుంది. ఈ భగవంతుడి మీద భారం లేటి మానేసి నా తెలివి చేతలు నేను తరిస్తామనే గొడవలోకి వెళ్ళకండి, మరి అవిద్యులు కూరుకుపోతారు. చైతన్యం యొక్క స్వరూపమే ఆనందం, చైతన్యం యొక్క స్వరూపమే సుఖం. అది బాకీ విషయాల మీద బాకీ వ్యవహారాల మీద దాని సుఖం ఆధారపడి ఉండదు, అది ఉండటం లేదు మీకు తెలియబడుతూ ఉంటుంది. అంటే అది ఉత్కృష్టమైన స్థితి, ఉదాహరణ స్థితి. నువ్వు పొందడం దాన్ని నువ్వు పొందవలసింది. అంటే ఈ జన్మ ఈ సాగులు పుట్టుకులు కేవలం భ్రాంతి మాత్రమే, భ్రమ మాత్రమే, అది అజ్ఞానం మాత్రమే. దేహంతో ఏ బుద్ధి అయితే తారాక్ష్యం పొందుతుందో ఆ బుద్ధికి మాత్రం లేదు నీ సాగులు పుట్టుకులని. ఎంత క్లియర్గా చెప్తున్నాడు చూడం సబ్జెక్ట్, నీ సాగులో నీ పుట్టుకులు నీ కష్టాలు నీ సంసారంలో నీ బాధలు నీ ఇష్టాలు నీ అయిస్తాడు ఇవన్నీ కూడా దేహంతో, దేహంతో ఏ బుద్ధి అయితే తారాక్ష్యం పొందుతుందో ఆ బుద్ధి ఎంత నిజమో ఈ పుణ్యజన్మలో పూర్వజన్మలో ఈ కష్టాలు సుఖాలు ఈ రాగాలు ద్వేషాలు ఇవన్నీ కూడా అంతే నిజం. దేహంతో తారాక్ష్యం పొందే బుద్ధి ఎంత నిజమో ఇది కూడా అంతే నిజం. ఆ దేహాత్మ బుద్ధి నశిస్తే ఇక నీకు ఆత్మబుద్ధి కలగదు, నీ చైతన్య బుద్ధి కలగదు, నీ శివబుద్ధి కలగదు. శవబుద్ధి నశించకుండా శివబుద్ధి కలగదు, దేహబుద్ధి నశించకుండా ఆత్మబుద్ధి కలగదు. నీ దేహబుద్ధిని విడిచిపెట్టగలిగేమనుకో ఈ క్షణంలో నువ్వు దేహబుద్ధిని విడిచిపెట్టగలిగేమనుకో ఎక్కడ నీకు ఆత్మబుద్ధి కలుగుతుంది, ఈ శవబుద్ధి విడిచిపెట్టే నీకు శవబుద్ధి కలుగుతుంది. ఆత్మ ఎవరైతే మరిచిపోయాడో తను ఎవరో తనకి ఎంతకాలం అయితే వాడికి తెలియటలేదు, తాను ఎవరో తన స్వరూపం ఏమిటో దానికి వాడికి ఎంతకాలం అయితే తెలియటలేదు, ఆత్మకు సంబంధించినటువంటి మరుపు ఎంతకాలం అయితే ఉందో వాడు వాడు వాడిని పడుతున్నానని చనిపోతున్నానని కర్మ అనుభవిస్తున్నానని ఇలా అనుకుంటూనే ఉంటాడు. వాడి యాత్ర అలా సాగిపోతూనే ఉంటుంది. వాడు ఎవరో వాడికి తెలుసుకునే వరకు ఏనుగేట చెవి చేతలాడుతుంది, చెవికి ఇంకో పనులే ఆశ్రమాన్ని ఆడిస్తూ ఉంటుంది. మన చెవుల్లో ఉండే ఏనుగేట చెవులు పెద్దగా అంటే ఆడతా ఉంటాయి. ఇప్పుడు ఎవరు ఏమి చేత చెవుడు, మీ మనసు కూడా ఏమి చేత చెవులాగా ఆడతా ఉంటుంది. అది అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా ఆత్మ అరికట్టడే ఉన్నాడు భగవంతుడు. అభ్యాసం లేదనుకో వైరాగ్యం లేదనుకో నువ్వు ఆటని అరికట్టలేవు, అది ఏమి చెవులు మీద ఆడతా ఉంటుంది, మీ మనసు కూడా అలా ఆడతా ఉంటుంది. అభ్యాసం లేకుండా వైరాగ్యం లేకుండా అది దాన్ని నువ్వు అరికట్టలేవు. వైరాగ్యాన్ని ఆశ్రయించు, జ్ఞానాన్ని ఆశ్రయించు. కృష్ణుడు గీతలో చెప్తాడు, 18వ అధ్యాయంలో చెప్తాడు, నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించు, సత్పురుషుల్ని ఆశ్రయించు, వైరాగ్యాన్ని నిరంతరం ఆశ్రయించు. దేని ఎవరైతే నీకు ఆత్మానుభవం కలుగుతుందో ఆ విషయాన్ని ఆశ్రయించి దాన్ని పొందవయ్యా అర్జున అంటాడు 18వ అధ్యాయంలో. ఆశ్రయించమంటాడు, ఆశ్రయించమనే మాట వాడాడు భగవంతుడు. నువ్వు ధ్యానాన్ని ఆశ్రయించు, వివేకాన్ని ఆశ్రయించు, సత్పురుషుణ్ణి ఆశ్రయించు, జ్ఞానుణ్ణి ఆశ్రయించు, తర్వాత వైరాగ్యాన్ని ఆశ్రయించు. ఆశ్రయిస్తే తద్వారా నువ్వు వస్తువులు పొందుతావు, అప్పుడు నువ్వు ఫిట్ అవుతావు. దేనికి ఫిట్ అవుతావు? నువ్వు మోక్షాన్ని పొందడానికి ఫిట్ అవుతావు. ఆ ధ్యానాన్ని ఆశ్రయించు. అసలు చాలా మంది భక్తులు మోక్షాన్ని కోరుకోరు. ఇంకా మోక్షం యొక్క విలువ భక్తులకు తెలియదు. మంచి జన్మలు కోరుకుంటారు. మనం వచ్చే జన్మలో బంగారు పిచ్చుకులే ఉండాలి అని అలా కోరుకుంటారు. కానీ మోక్షాన్ని ఎవరు కోరుకోరు. ఇంకా మోక్షం యొక్క వైభవం జీవుడికి తెలియదు. అందుకే శ్రవణం చేయాలి. శ్రవణం మన నిధ్యాస. అది మీకు శ్రవణం చేయకపోతే విసుకొచ్చేవాళ్ళు మీరు శ్రవణం చేయాలి. అప్పుడు కానీ మోక్షం యొక్క వైభవం తెలియదు. ధర్మాన్ని ఆచరించకుండా, ఆ రైట్ లివింగ్ లేకుండా, ఆ ఇంటలెక్చువల్ బిహేవియర్ లేకుండా, ఆ ప్రాపర్ లివింగ్ లేకుండా, సరళ చింతన లేకుండా మీకు మోక్షం లాగా వస్తుంది. ఆ రైట్ లివింగ్ మీకు లేనిప్పుడు, ఆ రైట్ బిహేవియర్ మీకు లేనిప్పుడు, ఆ రైట్ థాట్, రైట్ స్పీచ్, రైట్ వర్డ్ అది మీకు లేనిప్పుడు మీకు మోక్షం అనేది ఎలా కలుగుతుంది? ఆ చావుదారి వస్తువులను గ్రహించి ఆ కర్మ సత్యాన్ని, ఆ ఫైనల్ ట్రూత్ని, అల్టిమేట్ ట్రూత్ని, ఆ లేటర్ ట్రూత్ని గ్రహించి అది కానీ అది గ్రహించాలంటే మనసు ధ్వంసం అవ్వాలి. ఏదైతే నువ్వు నేను నేను అనుకుంటున్నావో ఆ నేను పదమతలు మా పదమతలకు దాన్ని ధ్వంసం చేయాలి. ధ్వంసం చేస్తే కానీ సాగు పుట్టుకునే స్థితికి ఎదిగి వెళ్ళలేదు. దాన్ని ధ్వంసం చేసి అమృత స్వరూపం అవుదాం, అమృత స్థితిని పొందుదాం, మోక్ష స్థితిని పొందుదాం అనే తలంతో మీకు రావటం లేదు. మళ్ళీ ఎక్కడ పడుకోవడం, ఎక్కడ వేసుకుంటాం, ఇదే గొడవలేదు. ఇంకా నేను బుద్ధి నిర్మలం కాలేదు. అది మోక్షం లేదు, నీ ముఖం ఇంకా తిరగలేదు. నా అహంకార బుద్ధిని ఎలా ధ్వంసం చేసుకుందామనే తలంపు నీకు రావడం లేదు. నీకు సత్య సాక్షాత్కారం ఎలా కలుగుతుంది? నీకు లోపల సర్వస్తువులు మర్చిపోదావు, ఉన్న వస్తువులేదో నువ్వు మర్చిపోయావు, ఎప్పుడు ఉండే వస్తువులు మర్చిపోయావు, సత్య వస్తువులు మర్చిపోయావు, పరమాత్మని మర్చిపోయావు, ఈశ్వరుని మర్చిపోయావు, ఆత్మని మర్చిపోయావు. ఈ శరీరం నువ్వు అనుకుంటున్నావు. ఇంకా నీకు రోజు పని ఉంటుంది, పట్టడం సాగుతాం, సాగుతాం పట్టడం ఇదే పని. అంటే ఈ చక్రం నుంచి నువ్వు బయటపడాలంటే, రోజు ఈ జన్మమైన చక్రం నుంచి నువ్వు బయటపడాలంటే నీకు ఇష్టం ఉన్నా నీకు ఇష్టం లేకపోయినట్టు ఆత్మని తెలుసుకోవలసిందే. ఇంకా నేను అండర్స్టాండింగ్ తెలుసుకోవాలి. అందరూ నువ్వు స్థిరపడాలి. అందరూ ఎవరగా నీ విషయం నుండి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని ఆచరించాలి. ఆచరించి నువ్వు దాంట్లో స్థిరపడతావు. చైతన్యం గురించి, అమృతత్వం గురించి శ్రవణం చేయాలి. శ్రవణం చేసి మననం చేయాలి. మననం చేసి అందులో ధ్యానం చేయాలి. ధ్యానం చేసే వస్తువులు జీవించాలి. అలాగే జీవించడానికే రాత్రి సత్రాలు వచ్చిన తర్వాత నిలుపు వచ్చాక అయ్యో నువ్వు రాత్రి వచ్చిన కళ్ళని నిలవనుకున్నాను, ఇవన్నీ అసత్యమైన నిలుపులో వచ్చిన వాడు ఎలా అనుకుంటాడు? ఆత్మజ్ఞానం పొందిన వాడికి ఈ జన్మల బహుజన్మని ఈ సాగుడు పుట్టుకుని అంతే అనుభవం నాడు అనుభవంలోకి వస్తున్నాయి. అప్పుడు అసలు వాడికి రాదు. నేను పుట్టక ముందు ఎక్కడున్నానో ప్రశ్న వాడు ఎప్పుడు ప్రశ్న వేసుకోడు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడున్నానో ప్రశ్న వేసుకుంటా ఉంటాడు. దానికి కూడా దేహబుద్ధి కారణం. అది పుట్టడం దేహం లేదు, పుట్టిన తర్వాత దేహం వచ్చింది. ఆ దేహబుద్ధి వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటానో అడుగుతున్నాడు. మరి పుట్టడం ముందు ఎక్కడున్నాడు ఎందుకు ప్రశ్న వేసుకో? నేను పుట్టిన తర్వాత దేహం వచ్చింది, కానీ పుట్టడం ముందు దేహం లేదు. అంటే నేను పుట్టిన తర్వాత ఎక్కడ ఉంటానని ప్రశ్న వేసుకోవడం కూడా దేహబుద్ధి కారణం, దేహాభిమానం కారణం. దేహం చనిపోయిన తర్వాత నేను ఏమవుతానో ప్రశ్న అది లేకుండా చెప్పిన ప్రశ్న కాదు. నీ దేహాభిమానం నుంచి, దేహబుద్ధి నుంచి, అభివృద్ధి నుంచి, అజ్ఞానం నుంచి ఉడగించిన ప్రశ్న అది. నీ స్వరూపాన్ని తెలుసుకోవడం నువ్వు ప్రయత్నం చేసి మానేసి రాబోయే దినం గురించి తెలుసుకోవడం కానీ నీకు టైం ఇష్టం. దానివల్ల నీకు కలిసి వచ్చింది లేదు. నువ్వేం చేస్తున్నావు? విడదీసుకోలేకపోతున్నావు. ఇది ఆత్మ, ఇది దేహము అని విడదీసుకోలేకపోతున్నావు. ఇంకా విడదీసుకోవడం చేత కాదు, చేత కాకుండా అనుకుంటే మీరు తెలియని అనుకుంటే ఇక్కడ వస్తాను అంటారు. అది ఇది ఆత్మ, ఈ దేహం, ఇది జ్ఞానం, ఇది అజ్ఞానం, ఈ జ్ఞానం అజ్ఞానం. ఆ పదమూడు అధ్యాయంలో కృష్ణుడు జ్ఞాన లక్షణాలు, సుతపంచ లక్షణాలు, జీవన్ముక్తి లక్షణాలు చెప్తారు. జ్ఞానం కూడా తను తాను కదులుకోవడం. ఈ ఆత్మ ఈ చనిపోయే వస్తువు, ఈ చావులేని వస్తువు, ఈ చనిపోయే వస్తువు, ఇది చావులేని వస్తువు అని ఆ డిస్క్రిమినేషన్ నీకు కావాలి, ఆ వివేకం నీకు కావాలి, అది సెపరేట్ చేసుకునే బుద్ధి నీకు కలగాలి. ఈ ప్రతి మానవుడు కూడా వాడు అహంకారాన్ని సాటిస్ఫై చేసుకోవడం జీవిస్తున్నాడు. వాడు వాడికి జ్ఞానం ఎలా కలుగుతుంది? వాడు సూర్యోదయం లేదు వాడి జీవితానికి. ఇంకా ఇప్పుడు మీకు ఆత్మ తెలియదు. తెలియనట్టు నువ్వు తెలిసి తెలియనట్టు పడి ఉంటావంటే పడవులో నీ శవరే ఆత్మ అనుకుంటున్నావు. నీకు తెలియని సరే తెలియకపోతే తెలియనట్టు ఉండాలని దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. నువ్వు నువ్వు ఆత్మవే, చైతన్యులే, నువ్వు చావులని వస్తువే, కానీ చనిపోయే దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చనిపోయే దేహాన్ని నువ్వు అనుకుంటున్నావు. నేను చనిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావు. నీ తెలియని వాడు తెలియనట్టు ఉంటున్నావు. తెలియవాడు చదివినటువంటి లేదు. అంటే ఆత్మను తీసుకొచ్చి దేహంతో కలుగుతున్నాం, ఏకం చేసేస్తున్నావు, దేహంతో కరగమలం చేసేస్తున్నావు, దేహమే ఆత్మ అనుకుంటున్నావు, దేహమే నువ్వు అనుకుంటున్నావు, దేహమే సర్వస్వం అనుకుంటున్నావు. నిన్ను తీసుకొచ్చి దేహంతో కలుపుకుంటున్నాను అంటే నేను జన్మిస్తున్నానని మరణిస్తున్నానని ముసలితనం వచ్చిందని రోగం వచ్చిందని చనిపోతున్నానని నువ్వు ఆరోపించుకుంటున్నావు. అది చనిపోతున్నాయి నీ నమ్మకం. ఏది దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు, కానీ చనిపోతున్నాను నమ్ముతున్నావు అంటే నీకు దుఃఖం వస్తుంది మరణం అంటే. అలాగే ఆ క్లారిటీ చూడండి. నిరంతరం దేహమేది వణుకుని దేహమే సర్వస్వం అనుకుని మీకు నమస్కారం పెడితేనే వాడు వాడు మంచివాడు నీకు నమస్కారం పడ్డమో దానికి ఎన్నవాడు అనుకుని నువ్వు కేవలం దేహమే సర్వస్వానికి నువ్వు జీవిస్తూ ఉంటే మసల్ని నమ్ముకుని నరసాపని గోదావరి ఆ రేవుని దాటి చూడదు. దేహం సర్వస్వానికి నువ్వు మోక్షం పొందడం కూడా అటువంటిది. మసల్ని నమ్ముకుని ఎవరు నేను దాటలేడు. అదే దేహమే సర్వస్వానికి నువ్వు జీవిస్తుంటే నువ్వు మోక్షం పొందలేదు. నీ స్థితిని నిందరూ సమానంగా తీసుకో, కృష్ణుడు చెప్పాడు. నీ స్థితిని నిందరూ సమానంగా తీసుకో. రాముడు నిందించేవాడు ఉన్నాడు కదా, శ్రీరాముడే నిందించుకున్న వాడు నువ్వు అంటున్న వాడు. జీవితంలో స్థితి ఏముంటుంది, నిందా ఉంటుంది. ఆ రెండింటిని పుష్కరం, రెండింటిని దండ వేసుకో, అది దండే ఇది దండే, రెండింటిని సమానంగా తీసుకో. ఈ రెండింటిని సమానంగా తీసుకున్న బుద్ధి మీద వెళ్ళినప్పుడు నీకు అమృతాన్ని గురించి నువ్వు దేవముక్తులు ఎలా అవుతావు అని కృష్ణుడు అడుగుతున్నాడు గీతలో. నిందా స్థితి ఒకటి ఏంటి, నిందా రెండు ఈ స్థితి రెండు నీకు ఎన్ని స్థుతిలో నీ చెవిలో పడతా ఉంటాయి, నిందలో పడతా ఉంటాయి. ఈ రెండింటిని పట్టుకుని ఎప్పుడో పడదు. ఉన్నట్లు పట్టుకుని నిప్పులు పడితే కాలిపోతాయి. అది కూడా యుద్ధం అర్జున అంటాడు. నేను వండర్ఫుల్ టీచింగ్ వచ్చుకోండి ఆ కృష్ణుడు భగవంతుడి టీచింగ్ చూడండి. నీ చెవిలో నిండా పడతా ఉంటుంది, ఆ స్థితి పడతా ఉంటుంది. ఆ రెండింటిని తీసుకుని నిప్పులు పడాయి, నిప్పులు పడేస్తే కాలిపోతాయి. నీకు పుణ్యం లేదు పాపం లేదు, అది కూడా యుద్ధం. అది ఏమన్నాడే అది కూడా యుద్ధం చూడ సమానం. దుర్వాహత్యం అది తెలియటం ఇబ్బంది లేదు, తెలియటం ఇబ్బంది లేదు. కానీ నీకు తెలిసిన దేహాన్ని అదే అనుకుంటున్నావు, నీకు తెలిసిన దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు. దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోవు, కానీ దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోతున్నావు. నువ్వు పూర్తిగా నమ్ముతున్నావు. ఇది ఫిక్షన్, ఏంటంటే ఫ్యాక్ట్. ఫిక్షన్ వేరు, ఫ్యాక్ట్ వేరు. ఫిక్షన్ వేరు, నువ్వు ఫ్యాక్ట్ వేరు. అది నువ్వు నమ్ముతున్నావు, నువ్వు నమ్మిదంటావు కనుక ఆత్మ నీకు తెలియదు. అది ఎదురు నీకు కనిపించే దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు. నీ చేత చూడబడే దేహాన్ని నువ్వు ఆత్మ అనుకుంటున్నావు. అది దేహం చనిపోయినప్పుడు ఏమనుకుంటున్నావు నువ్వు, నేను చనిపోతున్నాడు అనుకుంటున్నావు. నీకు చనిపోతున్నావు, దేహమే నువ్వని నమ్ముతున్నావు. ఆ నమ్మకం మనం నీకు వస్తే నేను చనిపోతున్నానని నువ్వు అనుకుంటున్నావు. అనుకుంటున్నావు కానీ నువ్వు అనుకునేది శిక్షణే కాదు, నువ్వు అనుకునేది ఫ్యాక్ట్ కాదు. నువ్వు అనుకునేది శిక్షణే, అది నేను కల్పించేది, అది మనకి ఫ్యాక్ట్ కాదు. అది నీ చేతికి ఫ్యాక్ట్ అందనప్పుడు నేను దుఃఖం వెంటాడుతున్నా ఉంటుంది. ఏదో జరిగినా నీ చేతికి ఫ్యాక్ట్ అందినప్పుడు నీకు దుఃఖం చల్లారుతాం, కానీ లేకపోతే నీకు దుఃఖం వెంటాడుతూ ఉంటుంది, బాధ వెంటాడుతూ ఉంటుంది. ఆ ఫ్యాక్ట్ నీ చేతికి అందాలి. నీ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, నమ్ముతున్నావు. అంటే దేహం చనిపోయినప్పుడు నువ్వు కూడా చనిపోతున్నావు అని అనుకుంటున్నావు. అంటే దుఃఖం వస్తుంది. అంటే ఫ్యాక్ట్ ఉంటుంది, నీ చేతిలో ఫిక్షన్ ఉంటుంది, కానీ నీ చేతిలో ఫ్యాక్ట్ లేదు. ఆ ఫ్యాక్ట్ తెలిసే వరకు ఫిక్షన్ ఫ్యాక్ట్ అనుకుంటావు. ఆ ఫ్యాక్ట్ నీకు తెలిసే వరకు ఫిక్షన్ ఫ్యాక్ట్ అనుకుంటావు. నీకు తెలియని విషయాలని దేవుడు అనుకుంటున్నావు. దేవుడు ఎవరో నీకు తెలియదు, దేవుడు ఎవరో నీకు తెలియదు. కానీ నీకు తెలియని విషయంలో దేవుడు దేవుడు అనుకుంటున్నావు. అది నువ్వు యాకం చేస్తున్నావు, దేహంతో యాకం చేస్తున్నావు. దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది. అది దేహం పుట్టినప్పుడు నువ్వు పుట్టాను అనుకుంటున్నావు, దేహం చనిపోయినప్పుడు నువ్వు చనిపోయి నమ్ముతున్నావు. నువ్వు అది నమ్ము, నమ్మితే నమ్ము. కానీ అది మనకు ఫ్యాక్ట్ కాదు, అది ఫిక్షనే, అది ఫ్యాక్ట్ కాదు. అది ఆ నమ్మకం మీరు ఎలా ఉందంటే డీప్ రూటెడ్గా ఉంది. అది ఎలా ఉండేది, డీప్ రూటెడ్గా ఉంది. అంటే ఆ నమ్మకంలోంచి నువ్వు బయటకు, నీ బిలీఫ్లోంచి నువ్వు బయటకు రాలేకపోతున్నావు. క్లారిటీ వస్తే నేను బిలీఫ్లోంచి నువ్వు బయటకు రాలే. అది దేహం యొక్క గుణాన్ని, దేహం చనిపోతుంది, దేహం పుడుతుంది, దేహం నేను ఆత్మను ఆరోపిస్తున్నావు. దేహం యొక్క గుణాలను ఆత్మకి ఆరోపిస్తున్నాం. దేహం పుడుతుంది, దేహం చనిపోతుంది. అంటే దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు కాబట్టి ఆత్మ కూడా చనిపోతుందని పుడుతుందని నీకు అనిపిస్తుంది. అంటే నువ్వు ఇంత సాధన చేసి, సాధన చేసి ప్రయత్నం చేసి విశ్రాంతి వల్ల ఆత్మ సాక్షాత్కారం మనం పొందాలి. కానీ చనిపోయి మన దేహం చనిపోయి కొత్త దేహంలోకి వెళ్ళినందుకు మాత్రం చేసిన కనుక ఆత్మ సాక్షాత్కారం రాదు. దీనికి రమణ మహర్షి గారు ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు మనం పాలకోడేట్లో ఉన్నాం. ఈ పాలకోడేట్లో ఈ శవాన్ని తీసుకొని దేహాన్ని తీసుకొని బండిలో పెడతాం, భీమాన్ని నడతాం, భీమాలో రైల్లో కూర్చోబెడతాం, మెడ్రాసులో దిగుతాం, మెడ్రాసులో విమానంలో కూర్చోబెడతాం, దేహాన్ని లండన్ ఎడతాం. అంతే కదా, ఈ సుబ్బారాయుడు సుబ్బారాయుడు ఉంటాడు లండన్ ఇలా. ఈ గుణాలు ఎవరు మార్పు వస్తుందో, గుణాలు ఏం మార్పు రాదు. బండి కదిలింది, రైలు కదిలింది, విమానం కదిలింది, దేహం దేహంలాగా ఉంది. అది యొక్క కథలకు నియమాలు ఆరోపించుకుని ఏమంటున్నారు అన్నను ఇచ్చానంటున్నావు. అలాగే ఈ పుట్టుకునే చావులో నియమాలు ఆరోపించుకుంటున్నావు, ఆరోపించుకుంటున్నావు పుట్టుకుని ఈ చావులో కూడా నియమాలే ఆరోపించుకుంటున్నావు. కానీ నువ్వు ఏం చేయాలి, నువ్వు దేహం పుట్టినట్టు మాత్రం చేయి, దేహం చనిపోయిన తర్వాత కొత్త దేహం వచ్చినట్టు మాత్రం చేసి నేను చైతన్యస్థాయి తరగదు. చైతన్యస్థాయి లేదా నువ్వు ఇక్కడి నుంచి ఎలా నేర్పోయినట్టు మాత్రం చేసి నీ స్వభావంలో మార్పు రాదు. నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి ఆ స్వభావంలో మార్పు తెచ్చుకోవాలి. ఎప్పుడు జీవించి ఉండగా శరీరంలో ఉన్నప్పుడే. అందుకని ఇప్పుడు మనం పాలకొనేట్లో ఉన్నాం. దేవాలయం కంటే మాత్రం చేసి మన స్వభావంలో మార్పు వచ్చేస్తుందే, మార్పు రాదు. అలాగే శరీరం చనిపోయి కొత్త శరీరంలో వెళ్ళినట్టు మాత్రం చేసి మన స్వభావంలో మార్పు రాదు. అది నువ్వు సాధన చేసి నువ్వు ప్రయత్నం చేసి కాలం కలిసి వస్తే ఈశ్వర అనుగ్రహం రావటం వల్ల నీకు ఆ స్వభావంలో మార్పు వస్తుంది. కానీ నువ్వు ప్రయాణం చేయటం వల్ల మార్పు రాదు. అదేవిధంగా పూర్తికి చనిపోయి నీకు దేహంలో ప్రవేశించడం వల్ల నీ స్వభావం మార్పోదు. మానవుడికి అన్నిటికంటే కష్టం తన స్వభావాన్ని మార్చుకోవడం. అంచేత నువ్వు ఏకాంతంగా కూర్చుని కృష్ణుడు చెప్పాడు గీత, ఏకాంతంగా నువ్వు కూర్చుని ఏ సంస్కారం అయితే ఏ వాసన అయితే ఏ తలంపైతే నేను బాధిస్తాను జాగ్రత్తగా ఇన్వెస్టిగేట్ చేయి, జాగ్రత్తగా జాగ్రత్తగా పరిశీలించు ఇన్వెస్టిగేట్ చేయి. ఆ సంస్కారం నుండి బయటపడటానికి ప్రయత్నించండి అర్జున, అదే సాధన. కానీ ఈ కష్టాలు ఈ సుఖాలు ఈ నష్టాలు లాభాలు ఈ బాధలు ఈ భారాలు ఈ చావులు ఈ పుట్టుకలు ఇవన్నీ కూడా శవానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ దేహానికి సంబంధించిన విషయాలు. ఇవన్నీ కూడా ఇవన్నీ దేహాన్ని చావు దేహానికి సంబంధించిందే, పుట్టుక దేహానికి సంబంధించిందే. ఈ తిరస్కారాలు పురస్కారాలు ఈ కష్టాలు సుఖాలు లాభాలు నష్టాలు ఇవన్నీ కూడా దేహానికి సంబంధించిన విషయాలని, వీటికి ఆత్మకి ఏమీ సంబంధం లేదు. ఈ విషయం గ్రహించటానికి ఎన్ని జన్మల కాలం పడుతుంది అతగా అంటే ఈ చిన్న విషయం ఇది. ఇది గ్రహించడానికి మీకు పుణ్య బలం ఉండాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. ఇరవై హృదయంలో ఉంది కానీ చేతి అందటానికి ఎన్ని జన్మలు పడుతుంది, ఉండటం హృదయంలో ఉంది కానీ మీకు అందటానికి ఎంతకాలం పడుతుందో, ఎంత పుణ్యకర్మ నువ్వు చేయాలో. భగవంతుడికి ఈ పని తక్కువైంది, ఈ పని పెద్దదైందని భగవంతుడికి ఏమి ఉండదు. ప్రతి పని ఇష్టంగా చేస్తాడు, ప్రేమగా చేస్తాడు. ఒక పని పెద్దదైన ఒక పని చిన్నదని భగవంతుని దృష్టిలో ఏమి ఉండదు. మనకు నీళ్ళు వడ్డించడం మంచిది అనిపిస్తుంది, ఆకులు చేయటం అరికాదు, ఈ ఆకులు చేయటం అదే చిన్న పని మనకు అనిపిస్తుంది. కృష్ణుడికి అదంతా ఇది అంటే ఇంతకో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే బుద్ధి మనకు ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారనే బుద్ధి కృష్ణుడికి ఉండదు. ఇంతకుముందు చెప్పిన వాడికి ఇతరులు లేరు, జీవుడికి ఇతరులు ఉన్నారు. జీవుడికి ఇతరులు, పరమాత్మకి ఇతరులు లేరు, పరమాత్మకి ఇతరులు లేరు. జరాసంధుడు పరుగు తెస్తే కృష్ణుడు అనేసారి పారిపోయాడు. మనం ఏమనుకుంటామంటే భగవంతుడు పారిపోతున్నాడు ఏంటి అనుకుంటాం. అంటే జరాసంధుడు చనిపోయే టైం రాలేదు, కాలాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి అంటే పారిపోయేవాడు. తర్వాత తన చంపకూడదు, భీముడి చేతిలో మీకు సాగు ఉంది. భీముడి చేతిలో చనిపోయేమని తను చనిపిస్తే దాన్ని లాని అడవడపరిచినట్టు. భగవంతుడు పారిపోయాడని మనం చెప్పుకుంటామనుకోండి, ఆయనకి ఏం ఉద్యోగం లేదు. ఎవరికి కృష్ణుడు ఏంటంటే వీడియో సెన్స్ లేదు, ఇండివిజువల్ ఐ లేదు, బాడీ బౌండ్ ఐ లేదు. మనకి ఇతరులు ఉన్నారు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి ఇతరులు ఉన్నారు కానీ పరమాత్మకి ఇతరులు లేరు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు కూడా పరమాత్మకు ఉంది, కానీ ఇతరులు లేరు. వాళ్ళకి జీవుడికి ఇతరులు ఉన్నారు, పరమాత్మకి ఇతరులు. అమృతానందం పొందిన వాళ్ళకి ఇతరులు ఎవరు లేరు. అమృతానందం పొందిన వాడికి దేవబుద్ధి ఉండదు, దేవబుద్ధి లేదు వాడికి దుఃఖం ఉండదు. అంటే ప్రస్తుత కాలాన్ని పట్టించుకోండి. మీ చేతులు ఉన్న కాలాన్ని విడిచిపెట్టుకుంటుంది. ఆలోచన ఏముంది ప్రజెంట్, ఆ మేలిన తలంపులు ఎక్కడి నుంచి వస్తుందో చూసుకోండి. వాడు జీవుడు, వాడు విచారణ చేస్తే వాడు లేదు. వాడు ఉన్నాడనుకుంటున్నా కాబట్టి లోకమని దేవుడని జన్మని పునర్జన్మని నిందని సూచని ఇది ఆలోచిస్తుంది. నేను వస్తే ముందు వచ్చావు, నువ్వు వస్తే వాడు వచ్చాడు. బూటపడు నేనొస్తే నువ్వు చదువుస్తే వాడు ఏది మొత్తం నీకు నిద్రలో నీ గొడవలేదు, లోకం గొడవలేదు, దేవుడు గొడవలేదు. నిద్రలో నీ గొడవలు మనకి పోయి శుభం గొడవ శుభంకి శుభం గొడవ లేదు. నిద్రలో నీ గొడవ నీకు లేనట్టు ఇంకా లోకం గొడవ దేవుడు గొడవ నీకే ఉంటుంది. మనం గాడి నిద్రలో నీ గొడవ నీకు లేదు, లోకం గొడవ లేదు, దేవుడు గొడవ. అంటే నేను నీ తలంపు వచ్చినప్పుడు నీ తలంపు వచ్చింది, అంటే లోకం తలంపు వచ్చింది. లోకం తలంపు వచ్చినప్పుడు దేవుడి తలంపు వచ్చింది. అంటే నేను వచ్చాడు, నువ్వు వచ్చావు, నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు. కానీ నేను ఏ తలంపు లేదు, నువ్వు లేదు, వాడు లేదు. అది ఆ నేనని ఈ జన్మలను పునర్జన్మలు ఆ నేనని మొదటి తలంపుకి మనం గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాం. జాగ్రత్త అవస్థలోకి రాగానే నేననే తలంపు వస్తుంది. వాడే జీవుడు, వాడే ఆ జీవుడు నిజమైతే గాఢ నిద్రలో ఎందుకు లేదు? ఆ జీవుడే కనుక నిజమైతే గాఢ నిద్రలో ఎందుకు లేడు? భగవాన్ కూడా చెప్తారు, నీకు కాని దాని గురించి ఆలోచించడం కంటే ఏదైతే దాని గురించి ఆలోచించి దాన్ని ఎందుకు పొందకూడదని బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. నువ్వు కాని దాని గురించి నిరంతరం ఆలోచించి కాలం పాడు చేసుకునేది, నువ్వు ఏదైతే దాన్ని ఆలోచించి దాని గురించి ఆలోచించి దాన్ని పొందకూడదు, ఎందుకు ప్రయత్నం చేయకూడదని. 24 గంటలు జాగ్రత్త అవస్థలో ఉన్నంతకాలం నువ్వు కాని దాని గురించి ఆలోచించి పాడైపోవడం కంటే ఏదైతే దాని గురించి ఆలోచించి దాన్ని పొందని ప్రయత్నం చేయరాదా? నువ్వు ఎంత ఆలోచించి నువ్వు కాని దాన్ని అవ్వలేదు. డీప్ సిక్స్టేట్ ఎన్ని గోపి మిస్టేక్ ప్రచారం పడుతున్నారు. నీ గాఢ నిద్రలో ఉంటున్నా కదా, గాఢ నిద్రలో జీవుడు లేడు, దేహం లేదు, లోకం లేదు, దేవుడు లేదు, పుణ్యాలు పాపాలు జన్మలు మరణాలు లేవు. రేపు గాఢ నిద్రలో పూర్వజన్మలు కూడా లేదు, రాబోయే జన్మలు కూడా లేదు, ఎప్పుడు గాఢ నిద్రలో. ఆ గాఢ నిద్ర, ఆ గాఢ నిద్రలో ఏ స్థితిని ఉన్నావో ఆ స్థితి జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. లేదంటే దాన్ని పట్టుకో చాలు, నీ పని పూర్తయిపోతుంది. డీప్ స్లీప్ స్టేట్ ఈజ్ నెగేటివ్ స్టేట్. డీప్ స్లీప్ స్టేట్ ఈజ్ నెగేటివ్ స్టేట్. గాఢ నిద్రలో జీవులు లేడు అని జీవులు లేదు మనం జీవుడు ఆలోచించి జన్మల గురించి కానీ, పునర్జన్మల గురించి కానీ, చావుల గురించి కానీ, పుట్టుల గురించి కానీ, పుణ్య పాపాల గురించి ఆలోచించి జీవుడు గాఢ నిద్ర లేదు. లేదు కాబట్టి నాకు భవిష్యత్తులో ఏ జన్మ వస్తున్నాయి, గాఢ నిద్రలో ఎవరికి తరం పురాదు అంటే అక్కడ జీవుడు లేదు. జీవుడు లేడు, జీవుడు లేని స్థితి గాఢ నిద్ర. ఆ గాఢ నిద్ర స్థితి లేదు, జాగ్రత్త అవస్థలో కూడా ఉంది. జాగ్రత్త అవస్థలో ఉంది, దాని కొరకు పట్టుకు నీ పని పూర్తి అయిపోతుంది, నువ్వు ఎందుకు వచ్చేస్తావు, తరిస్తావు, అదే తపస్సు. ఒకవేళ భగవాన్ చెప్పిన లాజిక్ కంటే ఎవరికైనా అర్థం కాదనుకోండి, ఏమంటే నాకు ఈ చర్ ఈ తరకాసు కూడా మాకు ఏం తెలియదు, ఏదో నారాయణ స్మరణ శివస్మరణ చేసుకుంటానంటే వెంటనే భగవాన్ కింద పడిపోయి వారి కోసం కింద పడిపోయి అంతేత. అసలు ముందు ప్రారంభించు, ఒక అడుగు ప్రారంభించు, ఒక అడుగు అయిపోండి, ముందు నామస్మరణ చెయ్యిపోండి అంతేత. అసలు నడక ప్రారంభించు, రోజు ఆలస్యం కానీ డెస్టినేషన్కి వెళ్తావు. ఆ ఒకరికి కూడా ఎవరు చేయకుండా నువ్వు ఉంటే దండానికి ఎలా చేరుకుంటావు? ఇప్పుడు అంతేసారి ఇప్పుడు అడుగని ఎవరికి అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల ఏదో లోపల ప్రవేశించావు, లోపలికి వచ్చావని ఎంత బాధ ఉంది అనుకున్నావు, లోపలికి వచ్చావు, లోపలికి వచ్చిన దేవలక్షణాలని పోగొట్టేసి నీ స్వరూపం నాకు ఇచ్చేవారు నాచారు. అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల ఓం శం శివ శివం శివ శివం శివ శివం నారాయణం నారాయణ నారాయణ శివం 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 శివ శివం నారాయణ 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 పట్టుకుందో అలాగే నేను కొన్ని విషయాలు పట్టుకుంటున్నాను. ఏనుగు ప్రయత్నం చేసినా ముసలి యొక్క ముఖంలో నుంచి బయటకు రాలేకపోయింది. అలాగే నేను ఏ విషయాలైతే నీ బంధిస్తున్నాయో కేవలం నీ ప్రయత్నం బయటకు రాలేదు. ఆ నారాయణుడు యొక్క అనుగ్రహం ఉండాలి, ఆ ఏనుగు అనుగ్రహం అలా ఉండాలి. ఆ ముసలి వచ్చి చక్రం చేత ఎలా తీర్చాడు విషయాన్ని బోధించడానికి, విషయాన్ని చదివించడానికి కూడా నారాయణుడు అనుగ్రహం ఉండాలి. కేవలం ఈ తెలివి మంచిదే, ఈ ప్రయత్నం మంచిదే, అంత మొత్తం సరిపోదు. నారాయణ 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 నేను సాధన చేస్తున్నాను, నేను పవిత్రం అవ్వలేకపోతున్నాను అని చెప్తాను. నాకు తెలుస్తుంది కదా, ఇతరులు కూడా నాటించి నేను సాధన చేస్తున్నాను, ఎంతో కొంత సాధన చేస్తున్నాను, కానీ పవిత్రం అవ్వలేకపోతున్నాను యోగానంద చెప్తాడు రామకృష్ణుడితో. అప్పుడు ఏమనుకున్నాడు, ఆహారం ఇవన్నీ చెప్తాడని, యోగాసనాలు వాకింగ్లు ఇవన్నీ చెప్తాడని అనుకుంటున్నాడు రామకృష్ణ మహర్షి, అన్నీ చెప్తాడని యోగానంద అనుకుంటున్నాడు రాదు. అంటే యోగానంద నీకు ఏం ఒక్కర్లేదు, పూర్తి నమ్మకంతో పూర్తి విశ్వాసంతో నారాయణ స్మరణ చెందుతాడు అన్నాడు. నారాయణ 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 భగవాన్ చెప్పిన మాట మీరు ఇంటికి వెళ్ళాలని బాగా స్మరించుకోండి. జాగ్రత్త అవస్థలో కూడా డీప్ స్లీప్ ఉండదు, జాగ్రత్త అవస్థలో కూడా బాగా నిద్ర ఉండదు, దాన్ని పట్టుకోండి. ఎలా ఉంటుంది? సుదృష్టియో సాత్వృష్టియో సాంక్షోహం.